రోమీలకు రాసిన పత్రిక 6:23 మనం చదువుదాం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపుడైన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి మీ కృప సన్నిధి మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు గడిచిన దినాల్లో ఇక్కడ సభలు జరిపిస్తూ అనేకులను రక్షణ సువార్త ద్వారా, ఉజ్జీవము ద్వారా మీరు ఆశీర్వదిస్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కూడా మీ వర్తమానమును మీ ప్రజలు వినినట్లు వారిని సిద్ధపరచండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా సత్యమును ప్రకటింపచేయండి. తద్వారా మాలో అనేకులు స్వతంత్రులవుటకు కృప చూపించండి. ఇక్కడ కూర్చున్న వారు, మైక్ ద్వారా వింటున్న వారు ప్రతి ఒక్కరూ ఈ రాత్రి మీ వాక్యము ద్వారా ఆశీర్వదించబడినట్లు, రక్షింపబడినట్లు, రూపాంతరపరచబడినట్లు మీరు సహాయం చేయమని, ప్రతి విధమైన ఆటంకమును ఏసునామమున దూరపరిచి మీరే సమస్త ఘనత మహిమా ప్రభావములు పొందుకోమని యేసు ప్రభు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రోమా 6:23 ఉన్న ఒక్క పదాన్ని గురించి రాత్రి మనము వర్తమానం వినడానికి దేవుడి చేత ప్రేరేపించబడ్డాం. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. అనేక పదాలు ఆ వచనంలో మనకు కనిపిస్తాయి. పాపము, జీతము, మరణము. మ్యాగజైన్స్ చూసినా, రేడియో విన్నా, టీవీ చూసినా, ఇంటర్నెట్లోనికి వెళ్ళినా, ప్రపంచమంతటా ఎలాంటి భేదము లేకుండా పాపము ఎలా పేటరేగిపోతుందో స్పష్టంగా ప్రతి మనిషి చెప్పగలడు. అయితే పాపము అనేటువంటి విషయాన్ని ఒకప్పుడు మనుషులు ఏ తీవ్రతతో తీసుకునేవారో, చూసేవారో, ఈనాడు అలాంటి తీవ్రతతో, అలాంటి గంభీరతతో మనుషులు చూడడం లేదు. దాని గురించి వారు అంతగా పట్టించుకోవట్లేదు. పాపము అనేటువంటి పదము పాత పదాల జాబితాలోనికి వెళ్ళిపోతోంది. కొంతమంది మేధావులు మన దగ్గర ఉన్నటువంటి పదకోశాల్లో నుండి, అంటే డిక్షనరీస్లో నుండి, పాపము అనేటువంటి పదాన్ని తొలగించాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు పాపము అనేటువంటి ఆ సిద్ధాంతాన్ని అంగీకరించరు. మనిషిలో పాపము లేదు, మనిషిలో ఉన్నది కేవలం బలహీనత మాత్రమే అని చెప్పేటువంటి వారు ప్రపంచం అంతా కూడా కనిపిస్తూ ఉన్నారు. మన భారతదేశంలోనే పుట్టి పెరిగి ప్రపంచ దేశాల్లో పేరుగాంచినటువంటి స్వామి వివేకానంద కూడా ఒకసారి ఒక పెద్ద సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు, అసలు మానవుడిలో పాపమే లేదు, ఎందుకంటే మానవుడు దైవ సంభూతుడు, మానవుడు దైవమై ఉన్నాడు అని ఆయన కూడా చెప్పాడు. మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పినప్పటికీ దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పేజీలో పాపాన్ని, పాపము యొక్క రూపాన్ని ప్రభు చూపిస్తూనే ఉన్నాడు. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు. దేవుడు అవకాశం వచ్చిన ప్రతి సందర్భం లో పాపాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తాడు. కల్వరి సిల్వ యేసుక్రీస్తు యొక్క చిత్రహింసలతో కూడినటువంటి చావు, పునరుత్థానము, సమస్తము కూడా పాపం మీద దేవుడు ప్రకటించినటువంటి ఒక గొప్ప యుద్ధాన్ని మనకు చూపిస్తోంది. సో ఈ రాత్రి దానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం వింటుండగా నేను కొంచెం వేగంగా చెప్తాను, మీరు జాగ్రత్తగా వింటే మీరు దీవించబడతారు. మేము వింటామండి అన్న వాళ్ళందరూ ఒకసారి చెయ్యెత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి చాలా సభల్లో వర్తమానాలు ఇవ్వడం ద్వారా నా గొంతు పోయింది. అయినా కూడా మరి ప్రభు కృప ద్వారా, అయ్యగారు ఇంతకుముందు చెప్పినట్లుగానే ఆయన శక్తి ద్వారానే మరి దాన్ని దేవుడి వర్తమానాలు ఇవ్వడానికి వినియోగించడం జరుగుతోంది. నా కొరకు ప్రార్థన చేయండి. మరి రేపు మధ్యాహ్నం, రేపు రాత్రి కూడా మీతో ఉండి వర్తమానాలు ఇవ్వాలి. పాపానికి ఎన్నో పర్యాయ పదాలు ప్రపంచం మన ముందు పెట్టింది. కొంతమంది ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్ అంటారు, అంటే ఇంకో రకమైనటువంటి జీవన విధానం. మరికొందరు బిహేవియరల్ ప్యాటర్న్ అంటారు, అంటే అదొక ప్రవర్తన రీతి. ఇంకో మంది మోరల్ డిఫిషియన్సీ, నైతిక లోపము, ఆర్ హ్యూమన్ వీక్నెస్, మానవ బలహీనత, సోషియలాజికల్ ఇంపాక్ట్ అంటే సామాజిక ప్రభావం. ఈ రకంగా పాపానికి పర్యాయ పదాలు ప్రపంచం ఇస్తూనే ఉంది. పాపము యొక్క తీవ్రతను తగ్గించడానికి, పాపాన్ని మామూలు మానవ జీవితంలో భాగంగా చేసి చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ప్రియులారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు, మనుషుడు ఏమి విత్తుతాడో దాన్నే తిరిగి కో పోస్తాడని బైబిల్ అంటోంది. ఒక ఆయన అనామకుడు ఇంగ్లీష్లో పాపాన్ని గురించి ఒక చిన్న వర్ణన ఇచ్చాడు, ఒక కావ్య రూపంలో దాన్ని రాశాడు. ఇంగ్లీష్లో ఉంది, దాన్ని నేను మీ కొరకు తెలుగులోనికి తర్జుమా చేసి చెప్తాను. మానవుడు పాపమును అకస్మాత్తుగా జరుగునది అంటాడు, కానీ దేవుడు పాపమును హేయమైనది అంటాడు. మానవుడు పాపమును లోపము అంటాడు, కానీ దేవుడు పాపమును రోగము అంటాడు. మానవుడు పాపమును పొరపాటు అంటాడు, అయితే దేవుడు పాపమును పగ అంటాడు. మానవుడు పాపమును స్వేచ్ఛ అంటాడు, దేవుడు పాపమును విచ్చలవీడితనం అంటాడు. మానవుడు పాపమును స్వల్పమైనది అంటాడు, దేవుడు పాపమును ఘోరమైనది అంటాడు. మానవుడు పాపమును తప్పు అంటాడు, దేవుడు పాపమును వెర్రితనము అంటాడు. మానవుడు పాపమును బలహీనత అంటాడు, దేవుడు పాపమును కావాలని చేసే మొండితనము అంటాడు అని ఆ మేధావి రాశాడు. ప్రిలరా, పాపాన్ని గురించి చెప్పాలంటే మనకు సమయం సరిపోదు, కానీ మనకున్న సమయంలో దాని తీవ్రతను మీలో ప్రతి ఒక్కరూ గ్రహించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలోనే మీరు చూస్తే పాపమునకు ఎన్నో రకాలైనటువంటి పదాలు వినియోగించబడ్డాయి. పాపము, భక్తిహీనత, దుష్టత్వము, దుర్నీతి, నీచత్వము, కీడు, చెరుపు, చెడు, అలా ఎన్నో పదాలు మీకు రెండు గ్రంథాల్లో పాత కొత్త నిబంధనల్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే రీతిలో పాపము యొక్క ఐదు ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఈ రాత్రి నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మనందరికీ తెలుగులో ఒక సామెత బాగా తెలుసు, మేడి పండు చూడ మెరియుచుండు మేలిమయ్యుండు. మీరు మేలిమయ్యుండు అంటారు, మేము మారుస్తుంటాం అనుకోండి. ఓకే, పొట్ట విప్పి చూడు పురుగులుండు. సో ఈ రాత్రి మన ఉద్దేశం ఏంటంటే పాపం యొక్క పొట్ట విప్పి దాంట్లో ఎన్ని పురుగులు ఉన్నాయో, ఆ పురుగులు మీ జీవితాన్ని ఎలా తింటున్నాయో మీకు చూపించడానికే ప్రభు నన్ను పంపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇది నాకు కాదు అనుకోకండి. నా స్నేహితుడు ఒక పెద్ద సంఘానికి కాపరి, ఆయన ఆవేశంతో వర్తమానం ఇస్తున్నప్పుడు ఒక రోజున ఆయన సంఘంలో ఉన్నటువంటి ఒక సహోదరి ముందుకు వంగుతోందంట, మధ్యలో ముందుకు వంగుతోంది. వంగుతున్నప్పుడు ఆయన ఆరాధన అయిపోయిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను అడిగాడు, నేను మెసేజ్ ఇస్తున్నప్పుడు సిస్టర్ మీరు మధ్యలో ముందుకు వంగుతూ ఉన్నారు ఎందుకు అంటే, నా వెనకాల ఉన్నటువంటి ఆమెకు మీ వాక్యం బాగా తాకాలని నేను వంగాను అని చెప్పిందంట. సో ఇక్కడ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ వెనకున్న దానితో, నీ పక్కనున్న దానితో, లేకపోతే ఈ రోజున సభకు రాని వారితోనో కాదు, దేవుడు మహామేధావి, వచ్చిన వారితో, మనతో ఆయన మాట్లాడుతున్నాడు. కనుక జాగ్రత్తగా మనం దేవుడి వాక్యాన్ని గమనిద్దాం. మొట్టమొదట బైబిల్లో పాపము యొక్క నిర్వచనాన్ని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రియ శిష్యుడు అపోస్తలుడైన యోహాను, ఆయన రొమ్మున ఆనుకుని ఉన్నటువంటి భక్తుడు, ఆయన హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించగలిగాడు. అందుకనే యోహాను మొదటి పత్రిక 3:4 ఆజ్ఞ అతిక్రమమే పాపము అని ఆయన పాపానికి డెఫినేషన్ ని బైబిల్ పరమ వాక్యాన్ని హీనంగా చూచుట, లేకపోతే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మీరుట, ఎన్నో రకాలుగా మనం దాని గురించి చెప్పొచ్చు. ఒకప్పుడు భక్తుడైనటువంటి జాన్ బన్యన్ పాపము చేస్తూ బ్రతికాడు, కానీ తరువాత ప్రభు కృప ద్వారా పాపము యొక్క నిజ రూపాన్ని చూసినప్పుడు పాపాన్ని విసర్జించి యేసు ప్రభు యొక్క పాదదాసుడిగా మారిపోయాడు. ఆయన ప్రపంచానికి ఒక గొప్ప గ్రంథాన్ని ఇచ్చాడు, ద పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అంటారు, యాత్రికుని ప్రయాణం అనే గ్రంథం. ఆయన ఇంకొక పుస్తకంలో పాపానికి సంబంధించి కొన్ని మాటలు రాశాడు. పాపములో ఉండేటువంటి ఒక లక్షణాన్ని బయటపెట్టాడు, దేవుడి యొక్క చట్టాన్ని ఉపయోగిస్తుంది, పాపము దేవుని యొక్క శక్తిని చులకన చేస్తుంది, పాపము దేవుని సహనాన్ని గేలి చేస్తుంది, పాపము దేవుణ్ణి పట్టించుకోదు, పాపము దేవుని ప్రేమను త్రోసిపుచ్చుతుంది అని ఆ భక్తుడు రాశాడు. ఈనాడు మనము సమాజాన్ని గమనించినప్పుడు, ప్రపంచాన్ని చూసినప్పుడు మనుషులు అలాంటి జీవితాలు జీవిస్తున్నారు అని ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని లేదు. సమాజము కావచ్చు, సంఘము కావచ్చు, రెండిట్లో కూడా ఉన్నటువంటి మనుషులు అదే రకమైనటువంటి నైతికతో, అదే రకమైనటువంటి ప్రవృత్తితో, అదే రకమైనటువంటి విధానంతో తమ జీవితాన్ని గడుపుకుంటున్నారు అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రాత్రి ఈ వర్తమానం వింటున్నటువంటి నీవు నీ జీవితాన్ని ఎలా జీవిస్తున్నావో ఆలోచించు. బైబిల్లో రెండు రకాలుగా మనిషి పాపం చేయొచ్చు అని దేవుడు బయలుపరిచాడు. ఇంగ్లీష్లో దాన్ని సిన్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్ ఆఫ్ ఒమిషన్ అంటారు. అంటే దేవుడు చేయవద్దు అని చెప్పిన దాన్ని చేసినప్పుడు సిన్ ఆఫ్ కమిషన్ అంటారు, దేవుడు చేయమని చెప్పిన దాన్ని చేయనప్పుడు దాన్ని సిన్ ఆఫ్ ఒమిషన్ అంటారు. ఉదాహరణకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. పాత నిబంధనలో ప్రభు ఒక మాట చెప్పాడు, నీవు నీ పొరుగువాని సొమ్మును ఆశించకూడదు. కానీ మనుషులు చూడండి, పొరుగువాని సొమ్మును ఆశిస్తూ ఉంటారు. సో ఇక్కడ సిన్ ఆఫ్ కమిషన్ ని వారు చేస్తున్నారు. మరి ఇంకొక ఆజ్ఞను దేవుడిచ్చాడు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము. దీన్ని మాత్రం చాలా మంది చేయరు, తమను తాము ప్రేమించుకుంటారు, పొరుగు వాడిని ప్రేమించరు. దీన్ని సిన్ ఆఫ్ ఒమిషన్ అంటారు. సో చెయ్యమన్న దాన్ని చెయ్యరు, చెయ్యకూడదు అన్నదాన్ని చేస్తారు. ఇది మానవుని యొక్క జీవిత విధానం, ఆర్ మానవుడి యొక్క జీవితంలో ఉన్నటువంటి స్థితి. ఈనాడు అలాంటి స్థితిలో నీవు ఉంటే నీవు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు అనే విషయాన్ని గ్రహించు. మూడు రకాలుగా దేవుడి వాక్యంలో మనం ఆజ్ఞల్ని చూడొచ్చు. మొట్టమొదటిసారి దేవుడు తన పోలికలో తన స్వరూపమందు నరుణ్ణి చేసినప్పుడు వారిని స్త్రీగా పురుషునిగా చేశాడు. ఆదాము అవ్వలు పాత నిబంధనలో ఆది కాండంలో మనకు కనిపిస్తారు. దేవుడు వారికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటా ఆజ్ఞ? మీరు మంచి చెడ్డల వృక్ష ఫలమును తిన్న దినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతారు. దాన్ని నేను ద కమాండ్మెంట్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటాను. అంటే వారి జీవితాల్లో వారు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి ఆజ్ఞ ఏంటంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఆ మంచి చెడ్డల వృక్ష ఫలాన్ని వారు తినకూడదు. కానీ వారు ఏం చేశారు? దేవుడి ఆజ్ఞకు వారి జీవితంలో ప్రాధాన్యతను ఇవ్వలేదు. అంటే వారు దేవుడి మాటను గణపరచలేదు. అంటే వారు దేవుణ్ణి పట్టించుకోలేదు. వారు వారి యొక్క స్వార్థానికి బలైపోయి పాపం చేసి మనందరినీ కూడా వారితో పాటు పాపములో పడగొట్టేశారు. తర్వాత మీరు ఇంకో చోటుకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు దేశము ఏర్పరచబడిన తర్వాత వారి నాయకుడైనటువంటి మోషేకు దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిని కమాండ్మెంట్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటాను. అంటే ఇశ్రాయేలు దేశము ఆ ఆజ్ఞలను పాటించి జీవించుట దేవుడి చిత్తం. అవి పాటిస్తూ ఉంటే వారు ప్రభు సన్నిధిలో బ్రతకగలరు, అవి పాటించకపోతే వారికి వెంటనే తీర్పు వస్తుంది, వారు చచ్చిపోతారు. 10 ఆజ్ఞలు ఏంటో మనకు తెలుసు. అమెరికా దేశంలో 10 ఆజ్ఞలను స్కూల్లో నుండి తీసేశారు, కోర్టులో నుండి తీసేశారు, ప్రభుత్వ ఆఫీసుల్లో నుండి తీసేశారు, వీధుల్లో నుండి తీసేశారు, ప్రతి చోట నుండి తీసేశారు. పాపానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే పాపము దేవుడి ఆజ్ఞను మానవుని యొక్క హృదయంలోనికి రానివ్వకుండా అడ్డు ఉంది. ఎందుకంటే దేవుడు పలకల మీద రాసినట్లు మనిషి యొక్క హృదయం మీద ఆజ్ఞను రాసినప్పుడు ఈ హృదయము ఆజ్ఞకు స్పందించడం ప్రారంభిస్తే ఆ మనిషి పాపం చేయలేడు. కనుకనే పాపము దాన్ని అడ్డుకుంటుంది. 10 ఆజ్ఞలు మీకు గుర్తున్నాయా? హలో, 10 ఆజ్ఞలు గుర్తున్నాయా? మొట్టమొదటి దేవుడు ఏం చెప్పాడు? నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండకూడదు. కానీ మీరు లోకాన్ని గమనించినప్పుడు, మనుషుల జీవితాలను చూసినప్పుడు, మనుషులు ఎంతో మందిని ఎన్నోటినో దేవుళ్ళుగా తయారు చేసుకుంటున్నారు. ఒకటి మనం గ్రహిస్తాం, మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో, ఎక్కువ ప్రాధాన్యతనిస్తామో, దేని కొరకైతే ఎక్కువగా పరితపిస్తామో, దేని వెనుకైతే పరిగెత్తుతామో, అండ్ చివరికి దేని కొరకు మన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడమో, అదే మన దేవుడు అనేది మనం మర్చిపోకూడదు. ప్రియులారా, లార్డ్ గాడ్ ఈజ్ గాడ్ టు సమ్, బట్ లార్డ్స్ ఆఫ్ గాడ్స్ హావ్ బికమ్ గాడ్స్ టు మెనీ in this world. ఈనాడు చాలా మందికి ప్రభు ఒక దేవుడు, దేవుడు కాదు, పనికిరానివి దేవతలుగా మారిపోయాయి. అయ్యగారు ఇంతకు ముందు చెప్పినట్లు నకిలీ వాటిని వారు ముందు పెట్టుకొని దాన్ని నిజమైందిగా భావించి వాటిని ఆరాధిస్తున్నారు. రెండవ ఆజ్ఞ దేవుడు చెప్పాడు, ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ దేన్ని మీరు ఒక విగ్రహంగా తయారు చేయకూడదు, దాని ముందు పడి సాగిలపడి మీరు పూజించకూడదు. షెల్ఫ్లో ఉండే విగ్రహాల కన్నా సెల్ఫ్లో ఉండే విగ్రహాలు ఎక్కువ. అంటే గూట్లో ఉండే విగ్రహాల కన్నా గుండెల్లో ఉండే విగ్రహాలు ఎక్కువ. కనిపించేవి తక్కువ, కనిపించనివి ఎక్కువ. ఒకడికి మదం విగ్రహము, ఒకడికి మోహం విగ్రహము, ఒకడికి మద్యం విగ్రహము, మరొకడికి మత్తు పదార్థం విగ్రహము, ఇంకొకడికి మగువ విగ్రహము, ఇంకొకడికి ఇంకొకటి విగ్రహము. నీకు ఏంటి విగ్రహమో నాకు తెలియదు. నేను మోసపోను, ఎందుకంటే అనేక సంవత్సరాలుగా దేవుడి సేవకుడిగా అనేక ప్రాంతాల్లో అనేక జాతుల మధ్యలో సువార్త పరిచర్య చేస్తున్నాను. బైబిల్ పట్టుకుని వచ్చినంత మాత్రాన, నెత్తి మీద కొంగేసుకున్నంత మాత్రాన, చప్పట్లు కొట్టినంత మాత్రాన, చేతులెత్తినంత మాత్రాన, హల్లెలూయా అన్నంత మాత్రాన, ప్రార్థించినంత మాత్రాన వాళ్ళు భక్తులు అని నేను మోసపోను. ఎందుకంటే నాకు 2000 సంవత్సరాలుగా ఒక సత్యం తెలుసు, అదేంటంటే యేసుతో ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా భక్తుడు కాదు, భ్రష్టుడు. హలో, విన్నారా? ఆ యేసుతో ఉండేవాడు అట్లా పోయాడు. ఇక మనం కాసేపు సంఘములో సేవకులతో ఉన్నంత మాత్రాన భక్తులం అయిపోతామంటే అయిపోము. మన హృదయంలో మనం దేన్ని విగ్రహంగా చేసి పెట్టుకున్నామో దాన్నే మనం ఆరాధిస్తాం, దానిలాగానే మనం మారిపోతాం. మూడవదిగా దేవుడు అన్నాడు, నా నామమును మీరు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని. దేవుడితో సంబంధము లేకుండా యేసు ప్రభు రక్తములో కడుగుబడి పరిశుద్ధపరచబడకుండా, ఆయనతో సహవాసం చేయకుండా, ఆయన పేరట పాట పాడినా, ఆయన పేరట ప్రసంగం చేసినా, ప్రార్థన చేసినా, ప్రచారం చేసినా, లేకపోతే ఇంకోటి చేసినా, అది కేవలం ముఖస్తుతి మాత్రమే, బొంకుడు మాత్రమే. అది నిజంగా దేవుడి నామాన్ని ఘనపరచుట కాదు, అది దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించుట. ఆయన చెప్పాడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని. కానీ ఈనాడు విశ్రాంతి దినము ఎంత అపరిశుద్ధ పరిశుద్ధంగా ఆచరించబడుతుందో అంత అపరిశుద్ధంగా మరొక దినం ఆచరించబడుతుంది. ఎస్ఆర్ను సన్ డే మనకు ఫన్ డే అయిపోయింది. ఆ రోజే మనకు వినోదం కావాలి, ఆ రోజే మనకు విహారం కావాలి, ఆ రోజే మనం అన్ని రకాలైనటువంటి విడ్డూరాలు చేస్తూ ఉంటాం. ఆ రోజే మనం మన దేహపు దినంగా మార్చుకున్నాం. దేవుని దినం మన దేహపు దినం అయిపోయింది. దేవుణ్ణి ఆరాధించడానికి కాదు, దేహాన్ని దాని సౌఖ్యాలతో దాని సుఖాలతో బాగుగా చూసుకోవడానికి ఆదివారాన్ని మనం వినియోగించుకుంటున్నాం. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని ప్రభు చెప్పాడు. కానీ నాడు ఎలాంటి పుల్లలు వచ్చారంటే, పుట్టి వారు కొంత వయసు రాగానే బతుకున్నటువంటి తల్లిదండ్రులను తీసుకుపోయి సజీవం గానే సమాధుల్లో పాతేస్తున్నారు. ఒకప్పుడు నేను హైందవుడిగా ఉన్నప్పుడు విన్నాను, కేవలం స్వాములు మాత్రమే సజీవ సమాధులు అయ్యేవారని. కానీ ఈనాడు మన సమాజంలో ఉన్నటువంటి పిల్లలు తమ తల్లిదండ్రులను సజీవంగా సమాధులు చేస్తున్నారు. నరహత్య చేయకుడి అని దేవుడు ఆరవ ఆజ్ఞ ఇచ్చాడు. మనుషులు చంపుతున్నారు, ఎన్ని రకాలుగా చంపుతున్నారో నేను చెప్పాల్సిన పని లేదు. ఉగ్రవాదులు వచ్చారు, కొంతమంది కత్తులతో చంపుతారు, కొంతమంది తుపాకులతో చంపుతారు, కొంతమంది బాంబులతో చంపుతారు, కానీ కొంతమంది చూపులతో చంపుతారు, కొంతమంది మాటలతో చంపుతారు, కొంతమంది హృదయంలో చంపేస్తారు. వ్యభిచరింపకుడి అని దేవుడు చెప్పాడు. ఒక మాట, మంచం మీద జరిగే వ్యభిచారం తక్కువ, మనసులో జరిగే వ్యభిచారం ఎక్కువ ఈనాటి సమాజంలో. దాని గురించి 2000 సంవత్సరాల క్రితమే యేసుప్రభు మత్తయి 5:27 చెప్పారు. 8వ ఆజ్ఞలో మీరు చూస్తే ఏముంది అక్కడ, అబద్ధ సాక్ష్యములు పలుకకూడదు, ఆ దొంగతనం చేయకూడదు అని ఉంది. మనము ఎన్నో రకాలుగా దొంగిలిస్తాం. పరుని యొక్క సొమ్మును దొంగిలిస్తాము, పరుని యొక్క సాక్ష్యాన్ని దొంగిలిస్తాం. అంటే వాడి గురించి చెడు చెప్పినప్పుడు, వాడి పేరు చెడగొట్టినప్పుడు వాడి సాక్ష్యాన్ని దొంగిలిస్తాము. అంతేకాకుండా పరుని యొక్క సామర్థ్యాన్ని దొంగిలిస్తాం. వాడు కష్టపడి చదివితే వీడు పడుకుని నిద్రపోయి పోయి ఆ రోజున పరీక్ష హాల్లో కూర్చొని వాడి పేపర్లోనికి తొంగి చూసి వాడి కష్టాన్ని వీడు కాపీ కొట్టి వీడు పాస్ అయిపోతాడు. సో ఎన్నో రకాలుగా మనం పరులవి దొంగిలిస్తూ ఉన్నాం, దేవుడి ఆజ్ఞలను మీరుతున్నాం. దేవుడు చెప్పాడు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. నోరు తెరిస్తే మనకు వచ్చేది అబద్ధాలే. బైబిల్ ఏమో సత్యము, యేసు సత్యము, దేవుడు సత్యము, పరిశుద్ధాత్ముడు సత్య స్వరూపి, మనం మాత్రం అసత్యం. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీ జనకుడైనటువంటి జనకుడు ఎవరు? అబద్ధమునకు జనకుడు ఎవడు? సాతాను. అందుకే అంటుంటాను, మీరు అబద్ధమాడినప్పుడు సాతాను మీ తండ్రి, మీరు అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నప్పుడు సాతాను మీ మామ అని. అర్థమైందా? మేము కుటుంబ సదస్సులు జరుపుతుంటాం, చాలా మంది యవనస్తులు, మరి కొంత మధ్య వయసులోనికి వచ్చిన వారు, భార్యాభర్తలు ఎన్నో సతమతం అవుతున్నారు. ఎక్కువ శాతం కారణం ఏంటంటే వాళ్ళ మామ సాతాను. అండ్ 10వ ఆజ్ఞ ఏంటి? నీ పొరుగువాని సొమ్మును ఆశించకూడదు. అప్పుడు దేవుడు చెప్పాడు, వాడి దాసుని ఆశించొద్దు, భార్యను, ఇంటిని, ఎద్దును, గాడిదను ఆశించొద్దు అన్నాడు. కానీ ఈనాడు మన మోడర్న్ వర్షన్లో చెప్పాలంటే, నీ పొరుగువాడి సెల్ ఫోన్ ఆశించొద్దు, నీ పొరుగుదాని పట్టుచీర ఆశించొద్దు, నీ పొరుగువాడి ఇంట్లో సోఫాను ఆశించొద్దు, నీ పొరుగువాడి యమహా బండిని ఆశించొద్దు అని చెప్పాలి. మనం ఎప్పుడూ ఆశిస్తూనే ఉంటాం. మనకున్న వాటితో మనకు తృప్తి లేదు, మన మొహంతో మనకు తృప్తి లేదు, మనం వేసుకునే వాటితో మనకు తృప్తి లేదు, మన ఇంట్లో ఉన్న వాటితో మనకు తృప్తి లేదు, వాడికి వాడి భార్య అంటే తృప్తి లేదు, ఆమెకు ఆమె భర్త అంటే తృప్తి లేదు. ఎప్పుడు డాష్ అన్ని విషయాల్లో ఆజ్ఞను విరిచివేసి అన్ని విషయాల్లో దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసే మనస్తత్వం మనకు పాపం తెచ్చి పెడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున మీ జీవితం అట్లా ఉంటే జాగ్రత్త. ప్రపంచ పేరుగాంచినటువంటి ఒక షూ కంపెనీ ఉంది, విజయవాడలో కూడా ఉంది దాని షోరూమ్, నైకీ అంటారు దాన్ని, NIKE. నైకీ షూ కంపెనీ వాళ్ళు ఒక లోగో తయారు చేశారు, దాన్ని వాళ్ళ షూ మీద టిక్ మార్క్ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ స్లోగన్ ఏంటంటే, జస్ట్ డూ ఇట్, అంటే కేవలం చేసేయి, నీకేం చేయాలనుంటే అది చేసేయి. ఆ జోళ్లు 2.5 నుండి 2.5 లక్షల వరకు ఖర్చుతో కూడినటువంటివి. సో ఈనాడు మానవుడి యొక్క మనస్తత్వం ఏంటంటే, పాపం వాడికి ఏం నేర్పింది? నీ పైన దేవుడున్నాడు, దేవుడు నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, దేవుడి చిత్తానుసారంగా నీవు బ్రతకాల్సినటువంటి పని లేదు అని నేర్పిస్తూ, నీకు ఇష్టానుసారంగా నీవు జీవించు, నీకేం చేయాలనిపిస్తే అది చేసేయి, నీవు బాగా తినాలనిపిస్తే పొట్ట పగల తినాలనిపిస్తే తినేయి, నీకు బాగా పోయి తిట్టాలనిపిస్తే తిట్టేయి, నోటికొచ్చిందల్లా అనాలనిపిస్తే అనేయి, అసభ్యమైనటువంటి సినిమాలు, అసభ్యమైనటువంటి పత్రికలు చూడాలనిపిస్తే చూసేయి, తాగాలనిపిస్తే తాగేయి, చంపాలనిపిస్తే చంపేయి, వ్యభిచారం చేయాలనిపిస్తే చేసేయి, అన్నిటికీ చేసేయి, పో, నీకు ఇష్టానుసారంగా నీవు జీవించు అనేటువంటి తత్వాన్ని అది నేర్పిస్తుంది. పాపం కూడా మానవుడిని అలాగే తయారు చేసి పెట్టింది. అందుకనే సిన్ ఈజ్ డిజోబీడియన్స్ అంటారు, అంటే ఆజ్ఞను అతిక్రమించినది పాపం. అయితే ప్రభు నూతన నిబంధనలో 2 ఆజ్ఞలు ఇచ్చారు. ఏంటి ఆ రెండాజ్ఞలు? పదిటిని కుదించి రెండుగా చేశారు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మ, నీ పూర్ణ మనసు, నీ పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వలని పొరుగు వాడిని ప్రేమించు. దీన్ని నేను కమాండ్మెంట్స్ ఆఫ్ పర్ఫెక్షన్ అంటాను. ఈ రెండు ఆజ్ఞలు మనిషి పాటించగలిగితే వాడు పరిపూర్ణుడవుతాడు, పరిపక్వతకు వస్తాడు. కానీ అలాంటి స్థితిలోనికి రావాలంటే మొట్టమొదట మనం పాపము అనే ఆ పరిస్థితిని సవరించుకోవాలి. దాన్ని సరిచేసే సత్తా మనకు లేదు, దాన్ని సరిచేసే సత్తా ప్రపంచంలో ఏ మనిషికి లేదు, ఏ వ్యవస్థకు లేదు, ఏ మతానికి లేదు. దాన్ని కేవలం క్రీస్తు ప్రభు మాత్రమే సరిచేయగలడు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి ఒక మేధావి చిన్నతనంలో 7 సంవత్సరాల వయసులో బాలుడిగా ఉన్నప్పుడు వారింటికి ఒక బంధువు వచ్చాడు. పోతూ కొంత చిల్లర వాడి చేతిలో పెట్టిపోయాడు. ఆ పిల్లవాడు చిల్లరతో ఆడుకుంటున్నప్పుడు పక్కింట్లో ఉన్నటువంటి పిల్లోడు ఒక విజిల్ తీసుకుని వచ్చి విజిల్ వేస్తూ కనిపించాడు. వెంటనే బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆ పిల్లోడి దగ్గరికి పోయి ఆ చిల్లర అంతా ఇచ్చి నాకు విజిల్ ఇమ్మంటే వాడు 50 సెంట్లు ఇస్తే ఇస్తానని చెప్పాడు. సో చిల్లర్లో 50 సెంట్లు అంతా తీసి ఇచ్చేసి విజిల్ కొనుక్కున్నాడు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ దాన్ని ఈలేస్తూ పరిగెడుతూ ఆ రోజు మరుసటి రోజు అంతా భోజనం చేయకుండా ఇంట్లో ఉండకుండా ఈలతోనే ఆడుకుంటున్నాడు. పక్కింటి ఆయన ఒక రోజును చూసి అతన్ని పిలిచి ఒక మాట అడిగాడు. నీవు ఇంతకీ ఆ ఈల ఎంత పెట్టి కొన్నావు అని అడిగినప్పుడు నేను 50 సెంట్లు పెట్టి కొన్నాను అంకుల్ అని చెప్పినప్పుడు ఆయన చెప్పాడు, దాని ధర 10 సెంట్లు మాత్రమే, నీవు దానికి అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టావు అని చెప్పినప్పుడు 7 సంవత్సరాల చిన్న పిల్లోడు ఆ ఈల వంక చూసి తీవ్రతతో దాని వంక చూసి దాన్ని తీసి విసిరి పారేశాడు. ఆ రోజున ఒక తీర్మానం చేసుకున్నాడు, నా జీవితంలో నేను ఎప్పుడు పనికిరాని వాటికి ఎక్కువ ధర చెల్లించను. ఆ తర్వాత పెద్దవాడైనప్పుడు పుస్తకాలు రాయడం ప్రారంభించినప్పుడు ఒక స్నేహితుడు స్నేహ బంధాన్ని డబ్బు కోసం పోగొట్టుకున్నప్పుడు అనేవాడు, హీ ఈస్ పేయింగ్ టూ మచ్ ఫర్ హిస్ విజిల్ అని. ఒక భర్త తన భార్య బిడ్డల్ని వదిలేసి తాగుడుకు దాసులు అయిపోయినప్పుడు అనేవాడు, హీ ఈస్ పేయింగ్ టూ మచ్ ఫర్ హిస్ విజిల్ అని. ఇంకా మనుషులు తప్పు చేసినప్పుడు అనేవాడు, వాడు తన ఈలకు ఎక్కువ ధర చెల్లిస్తున్నాడు. ఈనాడు మీరు ఏమి ఈలేస్తున్నారో నాకు తెలియదు, అది ఏ పాపమో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, దానికి మీరు చాలా ఎక్కువ వేల చెల్లిస్తున్నారు. దేవుడితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు అంటుంటారు, అవునా కదా? హలో. సో ఆ రకంగా మన జీవితాన్ని జీవించకూడదు. పాపంలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే ఇట్ ఈస్ డిజోబీడియన్స్ టు గాడ్, దేవుడికి వ్యతిరేకమైనది. మార్టిన్ లూథర్ అందుకనే ఒక మాట అన్నాడు, మానవాళిలో ఉన్నటువంటి ఒక పెద్ద దుస్థితి ఆర్ దౌర్భాగ్యపు స్థితి ఏంటంటే హోమో ఇన్సే ఇన్కర్వేటస్ అన్నాడు ఆయన. హోమో ఇన్సే ఇన్కర్వేటస్ అంటే మానవాళి అందరూ నా వైపు చూడండి, హలో, అందరూ నా వైపు చూడండి. మనిషి దేవుడి యొక్క చిత్త ప్రకారము ఎదుటివాడి ఎదుట ఇలా సాగిలపడి ఉండాలంట. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అంటే వీడి దగ్గర ఉన్నది వాడికి ఇచ్చేటువంటి ఈ సిచ్యువేషన్లో ఇలా ఉండాలి. కానీ మార్టిన్ లూథర్ ఏమన్నాడు, పాపం మానవుడిని ఎలా మార్చిందో తెలుసా?
ఇలా మార్చింది.
అంటే మానవుడు తన వైపుకే వంగిపోయాడు. వాడు ఎప్పుడు తన గురించే ఆలోచిస్తాడు, తన గురించే జీవిస్తాడు. ఎవ్వడిని పట్టించుకోడు, పైన ఉన్న దేవుడిని పట్టించుకోడు, పక్కనున్న పొరుగు వాడిని పట్టించుకోడు. పాపం అలా మనిషిని తయారు చేసింది. పాపంలో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే సిన్ ఈజ్ డిఫయంట్, అంటే పాపము దేవుడి మీద ధిక్కారం చేయడమే కాకుండా, తిరుగుబడ్డమే కాకుండా దేవుడిపైకే దాడి చేస్తుంది. మీకు బైబిల్ చదివిన అలవాటు ఉంటే మోషే ఒక రోజున ఫరో దగ్గరికి వచ్చాడు. ఫరో దగ్గరికి వచ్చి దేవుడు చెప్తున్నాడు, ఈ దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను బయటికి విడుదల చేయమన్నాడు, మేమందరం పోయి బయట మరి దేవుణ్ణి ఆరాధించాలి అన్నప్పుడు నిర్గమకాండం 5:2 ఫరో ఏమన్నాడు, యెహోవా ఎవడో నాకు తెలియదు, యెహోవా చెప్పినంత మాత్రాన్ని నేను పంపిస్తానా, నేను పంపించను అని చెప్పాడు. సో ఫరో దేవుణ్ణి గుర్తించలేదు, దేవుణ్ణి గౌరవించలేదు, అండ్ దేవుడి యొక్క మాటను ధిక్కరించడమే కాకుండా అగౌరవంగా దేవుడి గురించి మాట్లాడాడు. ఈనాడు చాలా మంది దేవుడి గురించి అగౌరవంగా మాట్లాడేటువంటి వారు మనకు కనిపిస్తూ ఉంటారు. నాస్తికులు దేవుడు లేదు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇంకొంతమంది ఇంకొక మెట్టు పైకెళ్ళి ఒకప్పుడు దేవుడు ఉండేవాడు కానీ ఇప్పుడు దేవుడు చచ్చిపోయాడు అని చెప్పేవారు ఉన్నారు. దాంట్లో ప్రపంచ పేరుగాంచినటువంటి వ్యక్తి గాడ్ ఈజ్ డెడ్ అనేటువంటి ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి మనిషి ఫ్రెడరిక్ నీచే. ఫ్రెడరిక్ నీచే జర్మనీ దేశంలో ఒక మేధావి, ఒక పెద్ద యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆయన ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఒకప్పుడు ఎప్పుడో దేవుడు ఉండేవాడు కానీ తరువాత దేవుడు చచ్చిపోయాడు, దేవుడు సమాధైపోయాడు, కనుక ఇప్పుడు దేవుడు లేడు. దేవుడు లేడు కనుక మనం దేవుడి గురించి ఆలోచించాల్సిన పని లేదు. దేవుడు లేడు కనుక దేవుడి మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు లేడు కనుక నీకు నీవు దేవుడవు, నాకు నేను దేవుడిని, నీ ఇష్టం చొప్పున నువ్వు బ్రతుకు, నా ఇష్టం చొప్పున నేను బ్రతుకు అని చెప్పుకునేవాడు. యూనివర్సిటీకి క్లాస్కి వచ్చినప్పుడు బోర్డు మీద రాసేవాడు, గాడ్ ఈజ్ డెడ్ అని రాసి క్లాస్ ప్రారంభించేవాడు. ఆయన క్లాస్లో కొంతమంది క్రైస్తవులు దాన్ని ఇష్టపడకుండా ఆయనతో చెప్పేవారు, సార్ మీరు చేసే తప్పు అంటే ఈయనకు జ్ఞానం ఎక్కువ కనుక వారి కాలికేస్తే చేసేవాడు, నలుగురిలో వారిని నవ్వుల పాలు చేసి కూర్చోబెట్టేవారు. ఆ టైంలో ప్రభు అయిన క్రీస్తును ముక్కలు ముక్కలు చేసేవాడు, అంటే మాటల చేత ఆయన యొక్క చేష్టల ముక్కలు ముక్కలుగా చేసేసి ఇది నీ దేవుడు చచ్చిపోయాడు అని చూపించేవాడు. అయితే ఒక రోజున నీచే చచ్చిపోయాడు. హల్లెలూయా. ఒక రోజున నీచే చచ్చిపోయినప్పుడు ఒక క్రైస్తవ విద్యార్థి వచ్చేసి బోర్డు మీద ఉన్నటువంటి గాడ్ ఈజ్ డెడ్ అనేటువంటి మాటలు తుడిపారేసి నీచే ఈజ్ డెడ్ అని రాశాడు. యూనో, మన దేవుడు ఆయన నిత్య నివాసి అయి ఉన్నాడు, ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఎవడో ఒకడు వచ్చేసి దేవుడు లేడు, దేవుడు చచ్చిపోయాడు, దేవుడు బలినుడు అని చెప్పినంత మాత్రాన దేవుడు ఉండకుండా పోడు. అందుకని ఒకప్పుడు ఒక చక్రవర్తి ఒక క్రైస్తవ భక్తుని అడిగాడంట, మీ వడ్రంగి క్రీస్తు ఏం చేస్తున్నాడు అని అడిగాడంట. జాగ్రత్తగా వినండి, మీ వడ్రంగి క్రీస్తు ఏం చేస్తున్నాడు అని ఆ ముసలి భక్తుడిని అడిగితే ఆ ముసలి భక్తుడు చాలా వినయంతో చేస్తున్నాడంట, రాజా నీకు సమాధి పెట్ట తయారు చేస్తున్నాడు అన్నాడంట. హీఈస్ మేకింగ్ యువర్ కాఫిన్ బాక్స్ కింగ్ అన్నాడంట. సో గాడ్ ఈజ్ మేకింగ్, గాడ్ ఈజ్ ఇన్ ద మేకింగ్ బిజినెస్. సో ప్రియులారా, ఈ రోజున మానవుడు ఎలాంటి పరిస్థితికి వచ్చాడంటే దేవుడి మీద దాడికి దిగడానికి వచ్చేసాడు. ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం తిప్పండి. యెషయా 1వ అధ్యాయము. దేవుడు ఎంతో వేదంతో ఇస్రాయల్ దేశంతో ఈ మాటలు అంటున్నాడు. 2వ వచనం నుండి నేను చదువుతున్నాను. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డిని తెలుసుకును. ఇస్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోష భరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు అని ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు. వారి పరిస్థితి తీవ్ర మనకు కనిపిస్తుంది. నడినెత్తి నుండి అరికాలు వరకు వారు పాప రోగంతో స్రవిస్తున్నారు. అలాంటి దుష్పరిణామాలతో వారు బ్రతకాల్సి వచ్చింది. ఈనాడు మనిషి దేవుడితో పెట్టుకుంటున్నాడు, అది ఘోరమైనటువంటి పరిస్థితి. పాప మానవ హృదయాన్ని దేవుడితో పోరు పెట్టుకునేటట్టు ప్రేరేపిస్తుంది, దేవుడి మీద పిడికిలు బిగించేటట్టు ప్రేరేపిస్తుంది, దేవుడిపై పళ్ళు కొరికేటట్టు చేస్తుంది, దేవుడి మీదే కళ్ళు నురిమేటట్టు చేస్తుంది. అది పాప మానవ హృదయంలో దేవుడి భయాన్ని బొత్తిగా తొలగించేసింది. కనుక అలాంటి పరిస్థితిలోనికి మనిషి వచ్చాడు. కొన్ని మాసాల క్రితం హైదరాబాద్లో ఒక సంఘంలో వాక్య పరిచర్య చేసిన తర్వాత ప్రార్థనకు చాలా మంది వచ్చారు. ఒక సిస్టర్ నా ముందుకు వచ్చింది, కన్నీటితో వచ్చింది, నా ముందు నిలబడి నాతో చెప్పింది, బ్రదర్ నాకు ఒకే ఒక కొడుకున్నాడు, 12 సంవత్సరాల పిల్లవాడు, వాడిని ఈ రోజున చర్చికి రమ్మంటే ఆ 12 సంవత్సరాల నా కొడుకు చెల్ అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు, చర్చికి రాలేదు. వాడు ఇప్పుడు ఇంత చిన్న వయసులో నేను వాడిని కని పెంచి ప్రేమించి నేను తిని తినక వాడికి పెడుతూ వాడిని పోషిస్తుంటే చెల్ అని వెళ్ళిపోయాడు. నా హృదయం ఎంతో వేదనతో ఉంది, మరి రేపు వాడు ఏమవుతాడో అని భయం వేస్తుంది, వాడిని నేను ఎలా సరిచేయాలో నాకు చెప్పండి అని కన్నీటితో నిలబడినప్పుడు కొన్ని మాటలు చెప్పాను. ప్రార్థన చెడి ప్రిలారా, 12 సంవత్సరాల పిల్లవాడు ఈ రోజున తల్లిని చెల్లన్నాడు, రేపు వాడికి 16 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఏదో పాడు పని చేయబోతున్నప్పుడు తల్లి అడ్డగించిందనుకోండి, వాడు ఏమాత్రం సందేహించకుండా ఆమె చంప చల్మని పగలగొట్టి పోవడం కూడా సామాన్యమే, సులువైనటువంటి పని. సో దేవుడిని చెల్ అనేటువంటి వారు ఆ తర్వాత దేవుడి మీదకే చెయ్యెత్తేటువంటి వారు పెరిగిపోతున్నటువంటి సమాజంలో మనమున్నాం. అందుకనే ప్రభు అన్నాడు, అంత్య దినాల్లో అతిక్రమం పెరుగును అని. చర్చ్ ఆఫ్ సేటన్ అంటే సాతాను సంఘం ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతుంది. మరి దాని గురించి మీకు అయ్యగారు చెప్పే ఉండొచ్చు, నా పుస్తకంలో దాని గురించి నేను రాశాను. అది పెరిగిపోతుంది, అక్కడ దేవ దూషణ అండ్ ఎన్నో రకాలైనటువంటి హీన కార్యాలు వాళ్ళు చేస్తున్నారు. దేవుడిని మరి వారు దాడి చేసి ఘోరంగా వారి యొక్క జీవితాన్ని దేవుడికి వ్యతిరేకంగా వారు మార్చేసుకుంటున్నారు. అలాంటి సమాజంలో మనమున్నాం, బహుశా అలాంటి మనస్తత్వంతో మనమున్నామేమో. ఈ రోజున ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. జాన్ కాల్విన్ భక్తుడు ఒక మాట అనేవాడు, దేవుడు ఒకవేళ అదుపు చేయకపోతే ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ఘోరమైనటువంటి పాపాలు చేసేవారు, వారి యొక్క హృదయము భయంకరమైనటువంటి రోగముతో ఉన్నది, అది పాప రోగము. వారి చేత దేవుడి మీద ఎలాంటి అభాండాలైనా వేయిస్తుంది, దేవుడిని ఎలాంటి మాటలైనా అనిపిస్తుంది, అండ్ దేవుడి యొక్క హృదయాన్ని పగలగొట్టే ఏ పనైనా వారి చేత చేయిస్తుంది అని ఆయన చెప్పాడు. ఆ మాటలు ఊరికే చెప్పలేదు, గొప్ప భక్తులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినప్పుడు పలికినటువంటి మాటలు. అండ్ అంతెందుకు మీరు బైబిల్లో చూస్తే అలాంటి మాటలు మనకు అనేకం కనిపిస్తూనే ఉంటాయి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, నా వైపు చూడండి అందరూ, ఒక ప్రశ్న అడుగుతాను. మీలో ఎవరైనా నా మీద ఉమ్మేస్తారా? నా ముఖం మీద ఎవరైనా ఉమ్మేస్తారా, నా జుట్టు పీకుతారా, నా గడ్డాన్ని పెరుకుతారా, నా చెంప వాయిగొడతారా, లేకపోతే మేకులు తెచ్చి నా చేతుల్లోనికి కొడతారా, కాళ్ళలోనికి కొడతారా, బల్లం తీసుకుని వచ్చి పక్కలో పొడుస్తారా? ఎవ్వరు చేయరా పని. ఎందుకు? అమ్మో బ్రదర్ ఉపేందర్ గారు దైవ సేవకుడు, పొరపాటున కూడా మీరు ఎంత పెద్ద పైల పచ్చీస్ గాడైనా కూడా మీరు నా దగ్గరికి వచ్చి ఆ పని చేయరు. కానీ అదే పనిని తెలుసో తెలియకో మనం నిత్యము మన ప్రభువును చేస్తూ ఉన్నాం. ఉపేందర్ మట్టి, కానీ దేవుడు ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణాన్ని ఇచ్చి మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి ప్రతి ప్రయత్నం చేస్తున్నప్పుడు మన ప్రభువును మనం అలా చేయడము ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. హెబ్రీ 10:29 నేను చదువుతున్నాను. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలగముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడనని మీకు తోచును అని ప్రశ్న వేస్తున్నారు. సో ఈ రాత్రి ఒకసారి ఆలోచించండి, దేవుడి మీద దాడి చేసేటువంటి మనస్తత్వం మీలో ఉంటే మీరు పాపముతో పట్టబడ్డారు. 3వ లక్షణంలోనికి మనం వెళ్దాం. సిన్ ఇస్ డిసెప్టివ్. పాపము మోసకరమైనది, దగా చేస్తుంది. ఆదికాండ 3వ అధ్యాయంలో మీరు గమనిస్తే ఆ ఆదాము అవ్వల దగ్గరికి సాతాను వచ్చినప్పుడు ఏం చెప్పాడు? మీరు ఆ పండు తింటే మీరు దేవతలు అయిపోతారు, మీరు అది తింటే మీకు మంచి చెడుల జ్ఞానం వస్తుంది, మీరు అది తింటే మీకు ఇంకేమీ లోటు ఉండదు, మీరు అది తింటే మీరే సమర్థవంతులు అయిపోతారని చెప్పాడు. పాపం ఎప్పుడు ఒకటి వాగ్దానం చేస్తుంది, కానీ ఇంకొక దాన్ని మనకు ఇస్తుంది. నీకు జీవం ఇస్తాను అని చెప్తుంది, కానీ మరణాన్ని ఇస్తుంది. నీకు సుఖం ఇస్తాను అని చెప్తుంది, అయితే దుఃఖాన్ని ఇస్తుంది. నీకు వెలుగునిస్తానంటుంది, కానీ కటిక చీకట్లో నిలబెడుతుంది. నిన్ను పరలోకానికి తీసుకెళ్తానంటుంది, కానీ నిన్ను నిత్య నరకంలోనికి తోసేస్తుంది. కనుక పాపముతో లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపముతో లావాదేవీలు మంచివి కావు. ఈనాడు మనకి ఇంకో 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో ఏ పార్టీ వారు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో ఎవరు ఊహించలేరు. హలో, వింటున్నారా? ఎవరు ఎవరితో మరి ఈ రోజున గొంతు పిసికే సీన్లో కనిపిస్తాడు ఈ నాయకుడు ఆ నాయకుడిని గొంతు పిసుకుతుంటాడు ఇట్లా. అమ్మో అంత వచ్చేసింది అంటే రేపు పొద్దున్న వాళ్ళు ఇద్దరు గలా మిలాయించుకొని ఉంటారు. మనకు అర్థం కాదు వాళ్ళ రాజకీయాలు ఏంటో, వాళ్ళ యొక్క మనసులు ఎలా పనిచేస్తాయో, హృదయాలు ఎలా పనిచేస్తాయో మనకు అర్థం కావు. సో అదే ప్రకారము పాపంతో పొత్తుకు పెట్టుకునేటువంటి వారు కూడా అదే రీతిలో పనిచేస్తుంటారు. ఒక పుస్తకంలో ఒక హాస్యాస్పదమైనటువంటి విషయాన్ని చదివాను, కానీ దాంట్లో గంభీరమైన సత్యం ఉంది. ఒక స్త్రీ చచ్చిపోయి పరలోకానికి వెళ్ళింది. పేతురు గారు ఆమెను ఆపారు. ఆపేసి ఆమె పేరు జీవ గ్రంథంలో చూసిన తర్వాత చెప్పారంట, అమ్మా నేను అందరినీ లోపలికి పంపుతాను, కానీ నీది ఒక విచిత్రమైన కేసు, నీ గురించి నేను ఆరా తీసినప్పుడు పై అధికారము నాకు చెప్పిన విషయం ఏంటంటే నిన్ను నేరుగా పరలోకంలోనికి రానివ్వద్దు, ఒకరోజు నిన్ను నరకంలో ఉంచాలి, ఒకరోజు నిన్ను పరలోకంలో ఉంచాలి, ఆ తర్వాత నీ తీర్మానం మేరకు నిన్ను ఎక్కడికి పంపాలో అక్కడికి మేము పంపాలి అని చెప్పాడు. సో ఆమె సరే నేనైతే పరలోకానికే వెళ్దామని వచ్చాను, మరి మీరు అట్లా అంటే అట్లాగే చేయండి అన్నప్పుడు పేతురు ఆమెను లిఫ్ట్ లో పెట్టేసి మీటర్ నొక్కాడు. కిందికి పొయ్యన వెళ్ళిపోయింది. కిందికి వెళ్ళిపోయిన తర్వాత లిఫ్ట్ ఓపెన్ అయింది. 6 బయట అందమైనటువంటి గోల్ఫ్ కోర్స్ లాంటి స్థలంలోనికి వచ్చింది. చాలా చక్కని ప్రశాంతమైన వాతావరణము, శ్రావ్యమైన సంగీతం వినబడుతుంది. కొంత దూరం వచ్చినప్పుడు ఒక క్లబ్ హౌస్ కనిపించింది. అక్కడ తన స్నేహితురాళ్ళు, తన సహ ఉద్యోగులు అందరూ ఉన్నారు. సూట్ బూట్లు, చక్కని ఫ్రాక్స్ వేసుకొని మెలమెల మెరిసిపోతూ ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఆమెను సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లారు. లోపల ఒక పెద్ద బుఫే డిన్నర్ జరుగుతోంది. ఎన్నో రకాలైనటువంటి వంటకాలు ఉన్నాయి. ఆ సంగీతము అనుభవిస్తూ ఆమె వాటిని తింటున్నప్పుడు సూట్ బూట్ వేసుకొని స్మార్ట్ గా ఉన్నటువంటి సాతాన్ వచ్చాడంట. అంతవరకు ఆమె సాతాన్ అంటే కోరలుంటాయి, కొమ్ములుంటాయి, పిచ్ ఫోక్ అంటే త్రిశూలం ఉంటుంది అని చాలామంది చెప్పారు. చిత్రాలు గీశారు కనుక అట్లా ఉంటాడు అనుకుంది. కానీ అక్కడ ఆమె పక్కకు వచ్చి సాతాన్ ఇట్లా అన్నప్పుడు సేటన్ అని చెప్పగానే ఆశ్చర్యపోయిందంట, అబ్బో ఇంత అందగాడా సాతాను అని. దాని తర్వాత ఆమె రోజు తెలియకుండానే అయిపోయింది. మళ్ళీ లిఫ్ట్ ఎక్కిచ్చారు, మీటర్ నొక్కారు, జీన్ పైకి వచ్చింది. పేతురు గారు ఇప్పుడు చెప్పారు, ఈరోజు నువ్వు పరలోకంలో గడపాలి, పరలోకానికి పంపించారు. పరలోకానికి రాగానే అక్కడ అంత తెల్లని వస్త్రాలు వేసుకున్న దూతలు కనిపించారు, అక్కడక్కడ భక్తులు కనిపించారు. వాళ్ళు వీణులు పట్టుకుని దేవుడికి స్తుతిగానాలు పాడుతున్నారు. ఈమె మొబ్బుల మీద పరలోకం అంతా ప్రయాణం చేసి తిరిగింది. ఆ రోజంతా గడిచిపోయింది. చివరికి ఇక పేతురు దగ్గరికి వచ్చింది. నిర్ణయం చేయాల్సిన సమయం వచ్చింది. చెప్పు తల్లి ఎక్కడికి పోతావంటే చెప్పిందంట, అమ్మ అయ్యా నాకైతే పరలోకం పోవాలనే ఉంది, కానీ 2 రోజులు నేను గడిపాను కదా, ఒకరోజు నరకంలో గడిపాను, ఒకరోజు పరలోకంలో గడిపాను. పరలోకంలో గడిపినప్పుడు చాలా మెల్లగా దినం గడిచింది, నరకంలో గడిపితే హాయిగా చాలా తొందరగా గడిచిపోయింది, నరకంలోనే ఎక్కువ బాగుందా అనిపించింది అనమాని ఇంకో మాట చెప్పడానికి అవకాశం లేకుండా ఆయన తోసి లిఫ్ట్ ఆన్ చేశాడు. పుస్సున కిందకి వెళ్ళిపోయింది. ఈసారి లిఫ్ట్ తెరుచుకుంది, బయటకు వస్తే ఒక భయంకరమైనటువంటి మురికి దిబ్బ. అండ్ స్నేహితురాళ్ళని చూస్తే అందరూ చింపిరి గుడ్డలు, చింపిరి జుట్టుతో కనిపిస్తున్నారు. క్లబ్ హౌస్ లేదు, ఎముకలతో కూడినటువంటి ఒక పెద్ద దివాల తీసినటువంటి స్థలంలాగా ఉంది. దుర్వాసనే. అప్పుడు వచ్చాడంట సాతాను భయంకరంగా, చూడగానే ఒన్నులో వెనుక పుట్టేటట్టు. ఆశ్చర్యంతో అడిగిందంట సాతాన్ని, మొన్న వచ్చినప్పుడు అట్లా ఉంది, ఇప్పుడు వచ్చినప్పుడు ఇట్లా ఉంది, ఏంటి నరకం అంటే? అది చూపించడానికి, ఇది చేర్చుకోవడానికి అన్నాడంట. సో పాపం చేసే పని అదే, నీకు బాటిల్ చూపిస్తుంది కానీ నీ బ్రెత్ ఎట్లా పోతుందో నీకు చూపించదు. సో ప్రిలరా, నీకు ఒక అమ్మాయిని చూపిస్తుంది కానీ ఆ అమ్మాయి వెనకాల ఉన్న ఎయిడ్స్ని నీకు చూపించదు. అందుకనే పాపం ఎప్పుడు ఒకేసారి పెరిగిపోదు. ఒకే రోజున పెద్ద పెద్ద బాటిల్ తాగేవాడు అయిపోతాడు ఎవడైనా? అవ్వడు. కాస్త పెగ్ మీద పెగ్గేస్తాడు, తర్వాత లెగ్గులో బలం లేకుండా పడిపోతాడు. మొదటి రోజున వాంతి, రెండో రోజున వాంతి, ఇక దాని తర్వాత ఇక వాడికి ఇక ఉండదు శాంతి, తాగుతూనే ఉంటాడు ఇక. సో అందరూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా, అందుకే అంటారు సిన్ ఇస్ ప్రోగ్రెసివ్, మెల్లమెల్లగా 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 దాంట్లోనికి తీసుకుపోతుంది, మోసం చేస్తుంది, రుచి చూపిస్తుంది, దాని తర్వాత మనం ఆ రుచిని అనుభవించకముందే మనల్ని చంపేస్తుంది. లోతు సొదొమ వైపు నడిచాడు, సొదొమ ముందు నడిచాడు, ఆ తర్వాత సొదొమలో నివాసం ఏర్పరచుకున్నాడు. మనం కూడా పాపములో నడుస్తాము, పాపములో నిలుస్తాము, ఆ తర్వాత పాపములో నివాసం ఏర్పరచుకుంటాం. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఈనాడు మానవాళి ఉంది. బహుశా ఈ వర్తమానం వింటున్నప్పుడు నీవు దేవుడి సన్నిధిలో ఉండి దేవుడు నీకు ఒక ఆధిక్యతనిచ్చాడు సత్యాన్ని గ్రహించడానికి, సత్యాన్ని వినడానికి. ఎప్పుడైతే మనము దేవుడి యొక్క వాక్య సత్యాన్ని వింటామో అప్పుడు ఈ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయును అని బైబిల్ చెప్తోంది. సో నీవు స్వతంత్రుడివి అవ్వాలి, స్వాతంత్రాన్ని పొందుకోవాలి అంటే సత్యమును నీవు గ్రహించి, సత్యమును అంగీకరించి అవలంబించినప్పుడు ఆ స్వాతంత్రాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మనిషిలో ఒక పురుగు ఉంది. ఒక సింపుల్ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, యాపిల్ పండుకు పురుగు పడుతుంది, బయట నుండి లోపలికి వెళ్తుందా, లోపల నుండి బయటకు వస్తుందా? పరిశోధకులు మనకు చెప్పారు లోపల నుండే బయటకు వస్తుంది. యాపిల్ మొగ్గగా ఉన్నప్పుడు పురుగు గుడ్డు పెడుతుంది, మొగ్గ మూసుకొని పెరుగుతున్నప్పుడు గుడ్డు కూడా పెరుగుతుంది, పెరిగినప్పుడు పండు పెద్దగా అయిన తర్వాత పురుగు పెద్దగా అవుతుంది, తర్వాత చిన్న లోపల నుండి రంధ్రాన్ని తొలుచుకుంటూ బయటకు వస్తుంది. సో మనలో ఒక పురుగు ఎక్కడి నుండి వచ్చింది? మన మూల పితృడైనటువంటి ఆదాము నుండి వచ్చింది. మొదటి పేతురు 1:16 మీరు చూస్తే పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన అని బైబిల్ అంటోంది. సో ఆ పాప ప్రవృత్తి ఆదాము నుండి మనలోనికి వచ్చింది. ప్రతి బిడ్డ పుట్టక మునిపే పాపపు నైజముతో లోకంలో పుడుతున్నాడు. అందుకనే ఈ పురుగు మనలో నుండి నిత్యము బయటకు వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది? మన చూపుల ద్వారా బయటకు వస్తుంది, మన మాటల ద్వారా బయటకు వస్తుంది, మన చేష్టల ద్వారా బయటకు వస్తుంది, మన యొక్క ఆలోచనల ద్వారా బయటకు వస్తుంది. ఒక్కసారి మీ పక్కన వాళ్ళ వైపు చూస్తారా? హలో, మీ పక్క వాళ్ళ వైపు చూసి వాళ్ళని అడగండి, మీలో ఇంకా పురుగుందా అని అడగండి, 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 మీలో ఇంకా పురుగుందా, చచ్చిందా అని అడగండి. ఏసయ్య సిలువ దగ్గరికి వస్తే దాన్ని చంపుతాడు, లేకపోతే అది మిమ్మల్ని చంపుతూ ఉంటుంది. సో పాపము మనల్ని మోసం చేస్తుంది. 4వ లక్షణంలోనికి మనం వెళ్దాం త్వరగా. పాపము, సిన్ ఈజ్ డిఫైలింగ్, అంటే పాపము మాలిన్యమైనది. బైబిల్ గ్రంథంలో పాపానికి సంబంధించినటువంటి విషయాలు ఎన్నో రాయబడ్డాయి, కానీ ఒక మాట నేను ఇక్కడ మీకు తప్పకుండా చెప్పాలి, అదేంటంటే పాపము మాలిన్యమైనది. పాపము వాంతితో పోల్చబడింది, బురదతో పోల్చబడింది, కల్మషము అంటే మురికితో పోల్చబడింది, బహిష్ట అయినటువంటి స్త్రీ వాడి పారేసేటువంటి అపవిత్రమైనటువంటి గుడ్డతో పోల్చబడింది, రోగముతో పోల్చబడింది. నానా రకాలుగా బైబిల్లో పాపం మురికితో పోల్చబడినట్లు వాక్యంలో మనం చూస్తాం. ఇనుముకు తుప్పు ఎలాంటిదో, ఒక అందమైన మోము మీద కాలిన మరక ఎలాంటిదో, ఆ చందమామను అడ్డుకునేటువంటి మబ్బు ఎలాంటిదో, ఆ పట్టు చీర మీద మడక ఎలా ఉంటుందో, పాపం ఒక మనిషి హృదయం మీద, ఆత్మ మీద అలాంటి డాగుగా ఉంటుంది. అండ్ ప్రతి మనిషి పాపం చేసి దేవుడి మహిమను పొందలేకపోతున్నాడు, ఎందుకంటే మనిషి మాలిన్యమైపోయాడు. ఏమైపోయాడు? మాలిన్యం అయిపోయాడు. మనము పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, లేకపోతే సభలకు వచ్చేటప్పుడు, ఆర్ మనుషుల ముందుకెళ్ళేటప్పుడు ఏం చేస్తాము? చక్కగా షాంపూ పెట్టుకొని తలస్నానం చేస్తాము, సబ్బు రుద్దుకుంటాము, డియోడరెంట్ కొట్టుకుంటాము, చక్కని ఇస్త్రీ బట్టలు వేసుకుంటాము, సెంట్ పూసుకుంటాము, దాని తర్వాత షైనింగ్ షూస్ వేసుకుంటాము. ఇక స్త్రీలకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉంటాయి, జిగేల్ జిగేల్ మని మెరిసేవి. సో ఇవన్నీ వేసుకుంటారు. పైన చూస్తే పటారం, లోన చూస్తే లోటారం. పైకి ఎంతో ఇంపుగా సొంపుగా ఉంటారు, కానీ హృదయం అంతా కంపే. అవునా కాదా? ఆ మురికి చూపుల్లో నుండి బయటకు వస్తుంది, మాటల్లో నుండి బయటకు వస్తుంది, తలంపుల్లో నుండి బయటకు వస్తుంది, చేష్టల నుండి బయటకు వస్తుంది. మనిషి మురికి మనిషిగా మారిపోయాడు. కారణం ఏంటంటే పాపం మనిషిని మురికి వాడిగా చేసింది. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త రక్తాన్ని ఎందుకు చిందించాడో తెలుసా ప్రియులారా? మన పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రపరచుటకు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీ నెయిల్ పాలిష్ పోవాలంటే మీరేం వాడతారు? పాలిష్ రిమూవర్ వాడతారు. మీ చొక్కా మీద, షర్ట్ మీద ఉన్న చీర మీద ఉన్నటువంటి మరక పోవాలంటే మీరు ఏం చేస్తారు? డిటర్జెంట్ వాడతారు. మీ ముఖం మీద ఉన్నటువంటి మరక పోవాలంటే ఏం చేస్తారు? వారు మచ్చపోవాలంటే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు. కానీ మీ ఆత్మ మీద, మీ హృదయం మీద ఉన్నటువంటి పాపపు డాగులను తీయాలంటే ఇవేవి పని చేయవు. మీరు గంగలో మునిగిన గంగ మురికితో పైకి వస్తారు, కానీ మీలో ఉన్నటువంటి మురికి మాత్రం పోదు. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఇస్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు, మరి మేము ఆల్ ఇండియా నుండి, భారతదేశం అంతటి నుండి, 8 రాష్ట్రాల నుండి కొంతమందిని మా వెంట అక్కడికి తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ, డెడ్ సీ అని ఉంది, మృత సముద్రం అంటారు, మృత సముద్రంలో ఒక విశేషం ఉందని అక్కడ ప్రజలు నమ్ముతారు. మృత సముద్రంలో నల్లటి బంక మన్ను ఉంటుంది. సో అక్కడికి వెళ్ళినటువంటి వారు ఆ నల్ల బంక మన్ను ముఖానికి, శరీరానికి బాగా పట్టించి అరగంట సేపు సూర్యరశ్మిలో అలా ఉంటే వారికి ఉన్నటువంటి జబ్బులు పోతాయి, ఉన్న బలహీనతలు పోతాయి, శరీరము ఉత్తేజపరచబడుతుంది, నూతన పరచబడుతుంది, నవీనత వచ్చేస్తుంది అనే నమ్మకం బాగా ఉంది. కనుక చాలా మంది ఆ నల్ల బంకమన్ను పట్టించి నీగ్రోల కన్నా నల్లగా తయారై నిలబడతారు. సో మా గ్రూప్ వాళ్ళు కూడా దాదాపుగా అందరు దాంట్లోకి దిగారు. చిన్న 15 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వయసు వరకు అందరూ దాంట్లోనికి దిగారు. నాకు ఒక పని అప్పచెప్పారు. ఆ పని ఏంటంటే వాళ్ళు ఆ బంకమన్ను రాసుకొని నల్లని పిశాచుల్లాగా కనిపించేటప్పుడు వాళ్ళ ఫోటోలు నేను తీయాలంట. సో ఒక 25 కెమెరాలు ఇచ్చారు, అన్ని డిజిటల్ కెమెరాలు, కనుక పెద్దవి కావు, చిన్న చిన్నవి. 25 కెమెరాలు వేసుకొని కుర్చీలో కూర్చున్నాను. వాళ్ళు రాసుకొని నిలబడ్డారు. ఇంకొక్కళ్ళు పోజ్ ఇస్తున్నారు, ఫోటోలు తీస్తున్నాను. చీకటి చిత్రాలు అనమాట. తీస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు, చూడు వాళ్ళ ఫోటోలు ఎట్లా ఉన్నాయో. మానవుడి వంక నేను చూసినప్పుడు ఆ మానవుడు పాపపు మురికితో దీనికన్నా భయంకరంగా కనిపిస్తున్నాడు. సో ఆ మాట విన్నప్పుడు నాకు నిజంగా ఎంతో బాధ అనిపించింది. వాళ్ళు తర్వాత కడుక్కొని మళ్ళీ శుభ్రమై బయటకు వచ్చేసారు. కానీ ఇంకా చాలామంది యేసు రక్తంలో కడుగబడినటువంటి పాపులు, మురికి మనుషులు వారి పాపాల్లోనే, ఆ మాలిన్యంతోనే జీవిస్తున్నారు, చచ్చిపోతున్నారు. ఎంత దౌర్భాగ్యపు స్థితి. ఒక సభలో ఒక సహోదరి బోర్న ఏడుస్తూ ఒక మాట చెప్పింది. అయ్యగారు, నాకు 3 పిల్లలు, 2 కొడుకులు, 1 కుమార్తె. వారు చిన్నప్పటి నుండి ఇప్పుడు పెద్దగైపోయారు, కాలేజీల్లోకి వచ్చారు. నా భర్త పచ్చి తాగుబో ఎంత పైనుండి పోసుకుంటాడో, పడుకుని నిద్రపోయినప్పుడు అంతా కింద నుండి కూడా పోసేస్తాడు. అతడు తాగిన దాంట్లోనే పోసుకుని పడుకున్నప్పుడు నా పిల్లలు అతన్ని చూసినప్పుడు నా దగ్గరకు వచ్చి, డాడీ అట్లా ఎందుకు చేస్తున్నాడు మమ్మీ అని అడిగినప్పుడు నేను వాళ్ళకి ఏం జవాబు చెప్పాలి? రేపటి రోజున నా పిల్లలు నా భర్తకు, వారి తండ్రికి విలువనిస్తారా? ఆయన మాటను పట్టించుకుంటారా? ఆయన ఎంతసేపు తన గురించి ఆలోచించుకుంటున్నాడు, తాగి పోసుకుని దాంట్లోనే దొర్లుతున్నాడు. పిల్లల గురించి పట్టింపు లేదు, భార్య గురించి పట్టింపు లేదు, సమాజంలో తన పరువు గురించి పట్టింపు లేదు. ఎంత మురికి మనిషి అయిపోయాడు అయ్యగారు అని బాధపడింది. ఇది ఒక ఉదాంతం మాత్రమే. కానీ మనలో ప్రతి ఒక్కరిలో, పాపములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో మురికి ఉంది ప్రియులారా. ఆ మురికి నుండి మనం కడగబడాల్సిన అవసరం ఉంది. 5వ లక్షణం, చివరి లక్షణం ఏంటంటే, పాపములో ఉన్నటువంటి చివరి లక్షణం, సిన్ ఇస్ డిస్ట్రక్టివ్. పాపము వలన వచ్చే జీతము మరణము. పాపము చేయువాడు తప్పక చచ్చును. దేవుడి చిత్తం ఏంటంటే పాపం చేస్తే దాని వలన వచ్చే జీతాన్ని మనిషి తప్పకుండా పొందాలి. పాపములో కూడా త్రిత్వం ఉంది, ట్రినిటీ ఆఫ్ సిన్ అంటాం దాన్ని. అదేంటంటే పాపము యొక్క మరణము, నాశనము, నరకం. పాపము యొక్క జీతము మరణము, పాపము యొక్క ధ్యేయము నాశనము, పాపము యొక్క గమ్యము నరకం. అది తప్ప మరొకటి లేదు. పాపములో దేవుడు లేడు, పాపములో జీవం లేదు, పాపములో వెలుగు లేదు, పాపములో నిజమైనటువంటి ఆనందము లేదు. భోగం ఉంది, క్షణిక ఆనందం ఉంటుంది, కానీ నిజమైనటువంటి ఆనందం ఉండదు. సో పాపము చేసేవాడు తప్పకుండా చచ్చును అని దేవుడి వాక్యం అంటుంది. సో నరకానికి మనం వెళ్లాల్సిన అవసరం వచ్చింది అంటే మనం చేసినటువంటి పాపాన్ని బట్టి కన్నా ఎక్కువగా పాప క్షమాపణ కొరకు క్రీస్తు ప్రభు మనందరి పక్షాన కల్వరి శిల్వలో మన పాపాన్ని తన మీద వేసుకొని దాన్ని భరించి, ఆ బాధ అనుభవించి, దాని కొరకు తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి, తన దేహము నలగొట్టబట్టకు అప్పగించి, తన నర నరములో నుండి ఆ యొక్క రక్తాన్ని స్రవింపచేసి చనిపోయి సమాధ్యబడి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన దగ్గరికి రాకుండా మన పాపములు ఆయన రక్తములో కడుక్కోకుండా ఆయనను తిరస్కరించి ఆయనను మనం కాదని వెళ్ళిపోతూ ఉంటే తప్పకుండా మనము మరింకా ఎన్నో రెట్లు ఎక్కువ శిక్ష నరకంలో అనుభవిస్తాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీవు పాపము చేస్తూ ఉంటే పాపం వలన వచ్చే జీతం మరణం అని గుర్తుపెట్టుకో. పాపం నిన్ను తీసుకెళ్లే గమ్యం నరకం అని గుర్తుపెట్టుకో. అండ్ పాపం ద్వారా వచ్చేటువంటి అంతం నాశనం అని గుర్తుపెట్టుకో. అది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నీ గురించి నీవు ఆలోచించు. నీ జీవితాన్ని గురించి నీవు తీవ్రతతో ఈ సమయంలో ఒక ఆలోచన చేసుకో. లేకపోతే మరుక్షణం నీవు చచ్చిపోతే, నీ పాపములో నీవు చచ్చిపోతే ఎంత దౌర్భాగ్యపు స్థితికి నువ్వు వెళ్ళిపోతావో ఎవరు నీకు వర్ణించలేరు. 1982 అమెరికాలో ఒక మ్యూజియంలో ఒక వింతైనటువంటి విషయాన్ని వారు మొట్టమొదటిసారి ప్రవేశపెట్టారు. ఒక రైఫిల్లో తుపాకీ గుండును పెట్టి ఒక కుర్చీకి కట్టారు. అది 100 ఏళ్ల పురాతనమైనటువంటి తుపాకీ. దాన్ని కుర్చీకి పెట్టి దానికి ఒక టైమర్ బిగించారు. ఎప్పుడు పేలుతుందో ఎవరికి తెలియదు. దాంట్లో పెట్టి పేపర్లో ఈ వార్తలు రాశారు. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే మీరు వచ్చి కుర్చీలో కూర్చొని ఒక నిమిషము ఆ తుపాకీలోనికి చూసి వెళ్ళొచ్చు అని. మరుసటి ఉదయం చాలా మంది పొడగాటి లైన్, కొన్ని వందల మంది వచ్చి నిలబడ్డారు. ఎందుకు? కుర్చీలో కూర్చొని తుపాకీలోకి చూసి పోదామని. కూర్చున్న ప్రతి ఒక్కడు ఏమనుకొని కూర్చున్నాడు తెలుసా? ఎలాంటి ధీమాతో కూర్చున్నాడు తెలుసా? నేను కూర్చున్నప్పుడు అది పేలదు అనే ధీమాతో కూర్చున్నాడు. కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు. కూర్చున్నది వెళ్ళిపోయింది. కానీ ఒకవేళ వాళ్ళు కూర్చున్నప్పుడు పేలితే వారి బ్రెయిన్ ఛిద్రం అయిపోయేది. ఎందుకంటే అంత షార్ట్ రేంజ్లో కొట్టేటువంటి, పాయింట్ బ్లాంక్ రేంజ్ అంటారు, కొడితే వాళ్ళ బ్రెయిన్ ఛిద్రం అయిపోతుంది. అయినా కూడా కూర్చున్న ప్రతి ఒక్కడు ఏమని కూర్చున్నాడంటే, నేను కూర్చున్నప్పుడు పేలదు. నేను కూడా సువార్థికునిగా సేవకునిగా ప్రయాణాలు చేస్తుంటాను. అన్ని రకాలైనటువంటి ప్రయాణ సౌకర్యాలు వాడుతుంటాను. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం విశాఖపట్నం నుండి హైదరాబాద్కి వోల్వోలో నేను రావాల్సిన సమయం వచ్చినప్పుడు, అంతకుముందు రోజే ఈనాడులో చదివాను ఒక వోల్వో బస్సు దొల్లిపోయిందని. కానీ నేను బస్ ఎక్కొచ్చాను. ఎందుకో తెలుసా? నా బస్సు దొల్లదు అని నాకు అనిపించింది. ఆ తర్వాత ఒక రైలు పడిపోయింది, చాలా మంది చచ్చిపోయారు. నేను రైల్లో వచ్చేటప్పుడు అనుకున్నాను రా రైలు పడిపోదు అని. నేను సింగపూర్ నుండి వచ్చేటప్పుడు అమెరికా న్యూయార్క్లో ఒక విమానం క్రాష్ అయిపోయింది, కానీ నేను ఎక్కినటువంటి విమానం మాత్రం క్రాష్ కాదు అనే ధీమాతో నేను వచ్చాను. సో మనిషి ఏమనుకుంటాడు? ఒకవైపున పాపం చేస్తుంటాడు, మరొక వైపున అనుకుంటాడు పాపం వల్ల వచ్చే జీతం మరణం, కానీ నాకు మాత్రం మరణం రాదు, నేను ఇప్పుడు నశించను, నేను ఇప్పుడు ఆ నరకానికి పోను, ఎప్పుడో ఒక రోజును చూసుకుంటాను, ముసలోడిని అయిపోయినప్పుడు, ముసల్దాన్ని అయిపోయినప్పుడు మారు మనసు పొందుతాను, అప్పుడు జీవాన్ని దేవుడికి ఇస్తాను, అప్పుడు నేను తప్పించుకుంటాను అనుకుంటారు. కానీ నీవు తప్పించుకునే లోపలే, త్రుటిలోనే నీ ప్రాణాన్ని కోల్పోతే అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? అలాంటి ఘోరమైనటువంటి డీల్ ఏ మనిషి ఎప్పుడు చేయడానికి సాహసించకూడదు. సో ప్రియ సహోదరి సహోదరుడా, నీలో పాపం ఉంది. ఆ పాపాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? బైబిల్ అంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారు. ఆ పాపము నుండి తొలగించబడాలి అంటే యేసు రక్తంలో కడగబడాలి. ముగింపులో నేను పాపములో ఉన్నాము అని తెలుసుకునే వారు చేసే కొన్ని మాటలు నేను చెప్పి ముగిస్తాను. నంబర్ 1, పాపాన్ని ఏం చేయాలి అనేటువంటి వారు ఆలోచించినప్పుడు ఎక్కువ శాతం ఏం చేస్తారో తెలుసా? దే కవర్ దేర్ సిన్. వారి పాపాన్ని వారు కప్పుకుంటారు. మోషే ఏం చేశాడు? ఐగుప్తీయుణ్ణి చంపి ఇసుకలో కప్పిపెట్టాడు. రాహేలు ఏం చేసింది? లాబాని యొక్క గృహ దేవతలు దొంగిలించి మూటలో దాచిపెట్టింది. సో అలాగే మనుషులు కూడా తమ పాపాన్ని కప్పి పెట్టే ప్రయత్నం చేస్తారు. సామెతల గ్రంథం 28:13 బైబిల్ అంటోంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నాకు ఈ మధ్య ఒక మీటింగ్లో ఒక యవనస్తుడు చెప్పాడు, ఆయన క్రైస్తవుడు అయిన తర్వాత కూడా ఒక పొరపాటు చేసేవాడు సినిమా పిచ్చి అంట. సో సినిమా స్టార్ట్ అయినప్పుడు థియేటర్లో లైట్లు ఆర్పేస్తారు కదా, అప్పుడు కర్చిఫ్ కట్టుకొని ఎవడికి కనపడకుండా థియేటర్లోనికి వస్తాడంట. కూర్చొని చివరిలో ఇంకా శుభం అనే మాటలు రాకముందు, ఇంకా లైట్లు ఆన్ కాకముందు మళ్ళా ముఖానికి కర్చిఫ్ పెట్టుకొని బయటికి వెళ్ళిపోతాడంట. సో ఎవడికి తెలియదు మనోడు సినిమా చూస్తున్నాడని. సో ఏం చేస్తున్నాడు? తన తప్పిదాన్ని కప్పుకుంటున్నాడు. మరి మీరు మీ పాపాలను కప్పుకుంటున్నారేమో. మీ ఇంటికి అయ్యగారు వచ్చినప్పుడు చాలా మంది స్త్రీలు ఏం చేస్తారు? కసువు ఊడుస్తుంటారు. అయ్యగారు రాగానే వెంటనే కార్పెట్ అయితే పుసుక్కును ఊడ్చి మూసేస్తారు. ఎస్ ఆర్ నో?
మన అల్మారాల్లో ఎన్నో అస్థి పంజరాలు ఉన్నాయి, మన కార్పెట్ల కింద ఎంతో కసువు ఉంది. ఒకరోజు దేవుడు అల్మారాలు తీస్తాడు, కార్పెట్ లేపి దులుపుతాడు. ఆ స్థితి రాకుండా మనమే దాన్ని బయట పెట్టుకోవడం చాలా మంచిది. ఒక సభకి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారి ఇంట్లో భోజనం ఏర్పాటు చేశారు. సో వాళ్ళందరూ వేరే పనిలో ఉండి నాకు ఒక్కడికే భోజనం పెట్టారు. నేను వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను. మరి ఆమె ఒక పెద్ద ఉద్యోగిని, మరి ఆమెకి ఇల్లు సర్దుకోవడం ఇష్టం లేదో లేకపోతే టైం లేదో మరి ఏమో నాకు తెలీదు, కానీ డైనింగ్ టేబుల్ ముందు ఆ షెల్ఫ్ దగ్గర అంతా బూజు ఉంది. సో బ్రదర్ ఉపేందర్ వచ్చి ఇక్కడే కూర్చొని భోజనం చెయ్యాలి, బూజు చూస్తే బాగుండదని ఫ్లవర్ వాజు పెట్టింది. ఏం పెట్టింది? ఫ్లవర్ వాజ్ పెట్టింది. కానీ నా కన్నులు ఎంత తీక్షణమైనవంటే బూజు నుండి, ఆ ఫ్లవర్ వాజ్ నుండి వెనకున్న బూజును చూశాయి. దాని తర్వాత నేను అనుకున్నాను, అమ్మో మనుషులు తమ జీవితాల్లో ఉన్నటువంటి బూజును కప్పడానికి పైన ఎన్ని వాజులు పెడుతున్నారు అని. కానీ అగ్ని నేత్రములు కలవాడు అన్నిటినీ చూస్తాడు. సో ప్రియులారా, మనము మన బతుకులో ఉన్న బూజును బైబిల్ అడ్డం పెట్టుకొని కప్పి పెట్టలేం, నెత్తి మీద కొంగేసుకొని కప్పి పెట్టలేం, నోట్లో స్తోత్రం 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 అని కప్పి పెట్టలేం, ఇంకోటి చేసి మనం కప్పి పెట్టలేం. ఆ బూజు దులుపుకోవాలి, లేకపోతే ఒక రోజున నిజంగానే నీవు బూజు పట్టిపోతావు. ఈ రాత్రి నీ పాపమును నీవు కప్పి పెడుతూ ఉన్నావేమో ఆలోచించు, దాన్ని విసర్జించు. దాన్ని వాడు దాచిపెట్టకుండా విడిచిపెట్టినప్పుడే వాడు వర్ధిల్లుతాడు. వర్ధిల్లకపోతే ఏమవుతాడు? ఇఫ్ హీ ఈజ్ నాట్ ప్రాస్పరింగ్ దెన్ హీ విల్ బికమ్ అ పాపర్. వర్ధిల్లకపోతే భికారి అయిపోతాడు. చాలా మంది దేవుడి ఆశీర్వాదాలు పొందకపోవడానికి, దేవుడి యొక్క సమాధానాన్ని సంతోషాన్ని సామర్థ్యాన్ని పొందకపోవడానికి కారణం ఏంటంటే వారి గుండెలో ఎక్కడో ఒక్కోసాన ఏదో ఒక పాపాన్ని దాచిపెట్టుకున్నారు, అందుకనే వారు వాటిని పొందలేకపోతున్నారు. ఒక ఆయన తన పాము కోసం ఒక ఎలుకను ఆహారంగా కొనుక్కొచ్చాడు. గాజు పెట్టలో పాము ఉంది, ఎలుకను తెచ్చి దాంట్లో పారేశాడు. ఆ టైంలో పాము నిద్రపోతుంది, పొట్టులో పడుకునుంది అది. సో ఎలుక పామును చూడగానే దాని గుండెలు అదిరిపోయాయి. ఏం చేసింది? పొట్టునంతా పామును కప్పేసింది. నడ్డి మీద తల మీద ముఖం మీద పొట్టు పేసి అమ్మయ్య అనుకుందంట. దానికి తెలియదు ఒకటి పాపం, అది కాసేపు నిద్ర లేస్తే పొట్టు దులుపుతుంది, ఈ పొట్టు ఎలుకను దులుపుతుంది. అయితే ఇదంతా గమనించినటువంటి యజమాని ఏం చేశాడంటే చేయి పెట్టి ఎలుక మీద జాలిపడి దాన్ని తీసి బయట పారేశాడు. సో నీవు యజమాని యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన అంగీకరించినప్పుడు నీ పాపపు పాము పంజా నుండి నిన్ను విడుదల చేస్తాడు, నీకు దాని బారిన పడి బలైపోకుండా సహాయం చేస్తాడు. రెండవది, మనుషులు చేసే రెండవ తప్పు ఏంటంటే సమ్ స్టిల్ కవర్ట్ దేర్ సిన్. కొంతమంది పాపాన్ని కవర్ చేస్తారు, కొంతమంది పాపాన్ని కవర్ చేస్తారు, అంటే ఇంకా తన పాపాన్నే కోరుకుంటారు. ఈ 66వ కీర్తన 18వ వచనంలో బైబిల్ ఏమంటుంది? నా హృదయంలో నేను పాపమును ఏం చేస్తే లక్ష్యము, అంటే దాన్ని గురిగా పెట్టుకుంటే, దాన్ని లక్ష్యం చేస్తే, ఇఫ్ ఐ రిగార్డ్ ఇనిక్విటీ అంటే దాన్ని నేను ప్రేమతో చూస్తే, అది నాకు ప్రీతికరం అనుకుంటే, దాన్ని నేను ఇష్టపడితే, దాన్ని నేను పోషిస్తే, దాన్ని నేను పరామర్శిస్తూ దాన్ని పెంచుకుంటూ ఉంటే, అది నా గారాభంతో పెరుగుతూ నన్ను సుఖపెడుతూ ఉంటే దేవుడు నా మానవి వినడు. సో మన హృదయంలో మనం ఇంకా పాపాన్ని పెట్టుకొని పెదవుల మీద ప్రభువును నాంచుతూ ఉంటే ఆయన ఇష్టపడతాడా? అందుకనే అన్నాడు, ఈ మనుషులు తమ హృదయాలతో నన్ను తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ వీరి హృదయాలు దూరం ఉన్నాయి. ఎందుకు దూరం ఉన్నాయి? ఆ హృదయాలు ఎక్కడో దేనికో దాసోహం అయిపోయాయి. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామా? ఒకసారి రాత్రి ఆలోచించండి. మీరు ఇంకా పాపాన్ని ప్రేమిస్తూ ఉంటే దేవుడి దగ్గరికి వచ్చి మీకు లాభం లేదు. మీరు ఎన్ని సంవత్సరాలు సంఘానికి వచ్చినా, సభలకు వచ్చినా, ఎన్నిసార్లు సువార్త విన్నా, బైబిల్ ఎన్నిసార్లు తిరిగేసినా, మీ హృదయంలో పాపం పట్ల ద్వేషం రాకుండా ఉంటే మీరు ప్రభువును ప్రేమించలేరు. ఎందుకంటే ఏ మనిషి ఇద్దరు యజమానులను సేవించలేడు అని ప్రభువే స్వయంగా చెప్పాడు. నీవు పాపాన్ని లక్ష్యం చేస్తే ప్రభువును లక్ష్యం చేయవు. నీవు ప్రభువును లక్ష్యంగా పెట్టుకుంటే పాపాన్ని లక్ష్యంగా పెట్టుకోవు, దాన్ని విసర్జిస్తావు, దాని నుండి వేరైపోయి దూరంగా పరిగెడతావు. ఒక రాజుగారు తన యొక్క రాజ్యంలో కోతులను పెంచేవారు. ఆయన కోతులు అంటే చాలా ఇష్టం. అండ్ కోతులకు ఒక గొప్ప లక్షణం ఉంటుంది, అనుకరిస్తాయి. అనుకరిస్తాయి కదా, మీరు ఎప్పుడైనా జూకు పోయి కోతి ముందు నిలబడి ఈ అన్నారా? అవి కూడా మిమ్మల్ని చేసి ఈ అంటాయి. సో ఈయన దానికి నాట్యం నేర్పించాడు. నేర్పించి మగ కోతులుగా ఆడకోతులుగా వాటికి వస్త్రధారణం చేసి పెద్ద విందు జరుగుతున్నప్పుడు వాటిని నాట్యం చేయించాడు. సో అవి చక్కగా నాట్యం చేస్తున్నాయి, ఎవరు గుర్తించలేకపోయారు అవి కోతులు అని. కానీ రాజుగారికి ఒక తుంటరి కుమారుడు ఉన్నాడు, వాడి జోబులో కొన్ని పల్లికాయలు పెట్టుకుని వచ్చి కూర్చున్నాడు. మంచిగా రసవత్తరంగా జరుగుతున్నప్పుడు పల్లీలు తీసి స్టేజ్ మీద ఇసిరాడంట. ఇంకేమయ్యా? ఇప్పుడు కోతులు నిజ స్వరూపాన్ని బయట పెట్టేశాయి. అంతవరకు చక్కగా ముస్తాబై వస్త్రధారణ చేసుకుని నాట్యమాడే కోతులు గుడ్డలు చించుకున్నాయి. పక్క కోతని బడామని తన్నింది, పోయి పల్లీల మీద పడింది. అందుకే అంటారు, మీరు ఎన్ని క్రైస్తవ లక్షణాలతో వచ్చినా, మీరు ఎన్ని క్రైస్తవ పనులు చేసినా కూడా మీలో ఆ కోతి లక్షణం ఉంటే ఏమవుతుంది? ఒక రోజున బయటపడుతుంది. సో దాన్ని తొలగించేసేయండి. నవీన స్వభావం కలవారిగా మనం జీవించుటకు దేవుడి చేత పిలువబడ్డాం. మూడవది ఏంటంటే, సమ్ కన్ఫెస్ దేర్ సిన్. కొంతమంది తమ పాపమును ఒప్పుకుంటారు, విడిచిపెట్టేస్తారు. అది ఎంతో గొప్ప ధన్యత. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును, కనుక ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రునిగా చేయును. సో ప్రియులారా, మన పాపాన్ని మనం ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. 19 సంవత్సరాల క్రితం హైందవ కుటుంబం నుండి యేసుక్రీస్తు ప్రభు నేను తెలుసుకున్నప్పుడు నా పాపములన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను, పాప క్షమాపణ పొందాను. నేను పాపము చేసే అవకాశాలు ఎన్నో వచ్చాయి, ఎన్నోసార్లు పడ్డాను, కానీ ప్రభు కృప ద్వారా నన్ను లేపారు. నా హృదయంలో తీర్మానం చేసినప్పుడు ఆయన దాన్ని బలపరిచి పాపములు మరి పడకుండా వైదొలిగి జీవించుటకు అవసరమైన కృపనిచ్చారు. బైబిల్లో ఒక మాట నాకు చాలా ప్రియమైన మాట, ఇక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అంటే పాపం మనల్ని ఏలదు, అలాంటి పరిస్థితిలోనికి ప్రభు తీసుకురాగలడు. అయితే మీరు మీ పాపములను ఒప్పుకున్నప్పుడు, వాటిని విడిచిపెట్టినప్పుడు, వాటిని విసర్జించినప్పుడు దేవుడు ఆ పని చేస్తాడు. యూనో చాలాసార్లు అనుకుంటుంటారు, కాసేపు మేము ఏడ్ చేస్తే దేవుడు క్షమిస్తాడులే అని. ఒక మాట మీతో చెప్పనివ్వండి, భూమి మీద ఎప్పుడైతే వర్షం ప్రారంభమైందో అప్పటి నుండి ఇప్పటిదాకా పడిన వర్షం అంత కన్నీరు మీరు కార్చినా ఒక పాపాన్ని కడిగేసుకోలేరు. మిమ్మల్ని తీసుకుపోయి ఆ నిత్య నరకపు అగ్నిలో వేసి యుగ యుగాలు వేలాది కోట్ల సంవత్సరాలు కాల్చినా ఒక పాపం మీ నుండి బయటికి పోదు. అది పోవాలంటే పాప క్షమాపణకు దుఃఖం పరిష్కారం కాదు, శిక్ష పరిష్కారం కాదు, కల్వరి సిల్వలో యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి క్షమాభిక్షే, ఆయన యొక్క ప్రాణం ద్వారా మనకిచ్చినటువంటి రక్షణే మనకు సహాయం చేస్తుంది, కానీ మరొకటి సహాయం చేయదు. కనుక మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపములను క్షమిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇంతకుముందే అయ్యగారు చెప్పారు, నకిలీ దేవుళ్ళకు జిందా బాద్ అంటారు, అసలీ దేవుడికి ఏమనరు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను ఉర్దూ వాళ్ళ మధ్యలో, జిందా బాద్ అనే ఒక పెద్ద పదంలో రెండు విషయాలు ఉన్నాయి. జిందా అంటే బ్రతికిన, ఆబాద్ అంటే సమృద్ధి కలిగిన. సమృద్ధి కలిగి సజీవుడైనటువంటి వాడు ప్రపంచంలో ఒక్కడే, ఎవరైనా. నేను సజీవుడను, మీకు సమృద్ధి గల జీవాన్ని ఇస్తాను. చచ్చిన వాళ్ళందరికి పోయి జిందా బాద్ అంటారు, వాళ్ళందరూ మురదాబాద్. మనం యేసు ప్రభుకే జిందాబాద్ కొట్టాలి, ఎందుకంటే ఆయన ఒక్కడే సజీవుడు, ఆయన ఒక్కడే సమృద్ధి గలవాడు, మనకు సమృద్ధి గల జీవాన్ని ఇచ్చేవాడు. కనుక మీరు దేవుడికి స్తోత్రం చెప్పేటప్పుడు ఎట్లా చెప్తారు? 1, 2, 3 అందరూ అందరూ. ఇదేదో ఇక్కడ గురిసిన తర్వాత అక్కడ గురుస్తున్నట్టు ఉంది. అందరూ ఒకేసారి కురవండి. 1, 2, 3 ఒక నిమిషం మిగిలేదు కదా, మీరు ఆ పని ముందే చేస్తే. చివరి మాట, సమ్ కాన్కర్ దేర్ సిన్. కొంతమంది తమ జీవితంలో వారి పాపమును జయిస్తారు, తమ పాపమును జయిస్తారు. పాపము జయించే స్థితిలో మనం ఉండుట దేవుని చిత్తం, కానీ మనలో చాలామంది పాపము చేత ఓడిపోతూ, పాపము చేత పీడించబడుతూ, పాపము చేత పొట్టన పెట్టబడుకు బతుకుతున్నాం. అలాంటి దౌర్భాగ్యపు జీవితంలో నీవు ఉంటే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను క్షమిస్తాడు, నిన్ను కడిగి శుద్ధీకరిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీకు ఆ జయ జీవితాన్ని అనుగ్రహిస్తాడు. యూనో పాపమును ఏది ఆపు చేయలేకపోయింది, కానీ గొప్ప సత్యం ఏంటంటే, ద ఫస్ట్ బ్లడ్ డ్రాప్ ఆఫ్ జీసస్ బికేమ్ అ ఫుల్ స్టాప్ టు సిన్. యేసు యొక్క మొదటి చుక్క పాపానికి ఫుల్ స్టాప్గా మారింది. ఆ పాత యుగంలో పాపం చేసిన మనుషులు భూమి మీద పెరుగుతున్నప్పుడు జలప్రలయాన్ని దేవుడు పంపాడు. జలప్రలయం పాపాన్ని ఆపు చేయలేకపోయింది. తర్వాత సొదొమ గొమొర్రల్లో పాపం పెరిగినప్పుడు దేవుడు అగ్ని గంధకాలతో దాన్ని భస్మం చేశాడు. అగ్ని గంధకాలు పాపాన్ని ఆపు చేయలేకపోయాయి. ఆ తర్వాత ఇస్రాయేల్ ప్రజలు అర్పించినటువంటి ఎన్నో రకాలైనటువంటి బలులు పాపాన్ని ఆపు చేయలేకపోయాయి. కానీ కల్వరి కొండలో కలుషితమైనటువంటి మనుషుల కొరకు కల్మషన్ లేని క్రీస్తు ప్రభు కార్చినటువంటి మొదటి రక్తపు బిందువు పాపానికి ఫుల్ స్టాప్ పెట్టింది, పాపాన్ని ఆపేసింది. అంటే మీరు అడగొచ్చు, మరి ఇప్పుడు కూడా పాపం ఉంది కదా అని. యేసునందు ఉన్నటువంటి వారు పాపము చేయరు, చేయాల్సిన అవసరం లేదు. కానీ యేసును విసర్జించి యేసును వెంబడించకుండా పాపానికి అంకితమైనటువంటి వారు పాపం చేస్తూ ఉంటారు. క్యాన్సర్ ఉంది, వాడు పోయి వైద్యం చేయించుకుంటే క్యాన్సర్ పోతుంది, కానీ వైద్యం చేయించుకోకుండా తిరుగుతుంటే క్యాన్సర్తో ఒక రోజున చచ్చిపోతాడు. సో పాపానికి పరిష్కారం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే. నిత్య జీవాన్ని ఆయనే ఇస్తాడు, కృపావరంగా ఇస్తాడని బైబిల్ చెప్తోంది. కనుక రాత్రి సమయంలో మన సమయం ముగింపుకు వచ్చేసింది. ఆలోచన చేద్దాం, నీవు పాపములో ఉంటే దేవుడి మీద ధిక్కారం చేస్తున్నావు, నీవు పాపం చేస్తూ ఉంటే దేవుడిపై దాడి చేస్తున్నావు, నీవు పాపం చేస్తూ ఉంటే పాపం చేత మోసపోతున్నావు, నీవు పాపములో బ్రతుకుతూ ఉంటే మాలిన్యమైపోయావు, నీవు పాపములో ఉంటే ఒక రోజున తప్పకుండా చచ్చిపోతావు, నిత్య నాశనానికి వెళ్ళిపోతావు. అయితే ఆ స్థితిలో నుండి నిన్ను రక్షించుటకు యేసు కల్వరిలో నీకు తన ప్రేమను చూపించాడు. నీ పాపమును కప్పుకోకు, నీ పాపమును కోరుకోకు, నీ పాపమును ఒప్పుకో, నీ పాపమును జయించుటకు ప్రభు శక్తిని పొందుకో. అదే ఈ రాత్రి ప్రభు మరి మనకు ఇచ్చిన వర్తమానం. జెరోమ్ అనే భక్తుడి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. భక్తుడు ఒక రోజున ధ్యానంలో ఉన్నప్పుడు ప్రభు ఆయనకు దర్శనం ఇచ్చాడు. ఆయన దగ్గరికి ప్రభు వచ్చాడని చాలా సంతోషంతో ఇంట్లోకి పోయి ఉన్న డబ్బంతా తెచ్చి యేసు పాదాల దగ్గర పెట్టాడు. నాకు వద్దు అని చెప్పాడు. వెలువైన వస్తువులు తెచ్చి పెడితే నాకు వద్దు అన్నాడు, ఇక ఉన్నవన్నీ తెచ్చి పెడితే నాకు వద్దు అన్నప్పుడు జెరోమ్ భక్తుడు బాధపడి అడిగాడంట, ప్రభువా నాకున్న సమస్తాన్ని నీ పాదాల దగ్గర పెట్టాను, ఏది వద్దంటున్నావు, మరి నీకేం కావాలి, ఎందుకు వచ్చావు అన్నప్పుడు ఆయన అన్నాడంట, నేను వచ్చింది నీ పాపం కోసము. ఐ వాంట్ యువర్ సిన్ మై son, give me your sin, I'll be happy, I want to cleanse you అని చెప్పాడు. అంటే నీ పాపాన్ని నాకు ఇస్తే నేను నిన్ను కడిగి శుద్ధీకరిస్తాను, నేను సంతోషిస్తానని చెప్పాడు. ఈ రోజున మీరు వేసే చిల్లర కోసం యేసు ప్రభు రాలేదు, ఈ రోజున మీరు పాడే పాటల కోసం యేసు ప్రభు రాలేదు, ఈ రోజున మీరు చేసే స్తోత్రాల కోసం చప్పట్ల కొరకు ప్రభు రాలేదు, ఈ రోజున ప్రభు మన మధ్యలోనికి ఎందుకు వచ్చాడు తెలుసా? మీరు చేసిన పాపాలను తీసుకోవడానికి, మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరచడానికి, తన నీతిని మీకు అనుగ్రహించడానికి. అంత గొప్ప యేసు మన మధ్యలో ఉన్నాడు. అవకాశాన్ని చేజెక్కించుకోండి, అవకాశాన్ని వినియోగించుకోండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం దీర్ఘంగా మీ వ్యక్తిగత జీవితాన్ని గురించి మీరు ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి, మీ పాపములను క్షమించమని ప్రభువును అడగండి. యేసు ప్రభువా, నేను ఘోరమైన పాపిని, ప్రతి విధమైన పాపము చేసిన పాపిని నన్ను క్షమించు, నన్ను మీ పరిశుద్ధ రక్తములో కడిగి శుద్ధీకరించి నన్ను పరిశుద్ధపరచు ప్రభు, నన్ను రక్షించు ప్రభు. ఇక నుండి నేను పాపము జోలికి వెళ్లకుండా మిమ్మును లక్ష్యం చేసి మీకు నా జీవితాన్ని సమర్పించి జీవించటకు సహాయం చేయి ప్రభు అని మీరు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు మీ ప్రార్థన వింటాడు, మీకు జవాబిస్తాడు, మీకు సహాయం చేస్తాడు. ఆ ప్రకారం మీరు ప్రార్థన చేసుకోండి. తర్వాత అయ్యగారు న్యూటన్ బాబు గారు వర్తమానం ఇచ్చిన తర్వాత అందరినీ మరి ప్రార్థనలో నడిపిస్తారు. అప్పుడు మీరు ఆయనకు సహకరించి స్పందించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ రాత్రి మీ ప్రియ ప్రజలకు మీరు వినిపించమన్న వర్తమానమును నేను వినిపించాను. వాక్యం మీది, ప్రజలు మీ వారు, వారిలో కార్యం చేసేది మీరే. కనుక విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింప చేయండి. ఆత్మలు రక్షణ పొందుటకు ఆత్మలు ప్రభు మీ రక్తములో కడుగుబడి పరిశుద్ధపరచబడి నిత్య జీవానికి వారసులవుటకు పాపంపై జయ జీవితాన్ని కలిగి జీవించుట కృప చూపించమని యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒకసారి దేవుడు గట్టిగా